శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మాలాం కుండించడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరోహరిగియభాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. ఈశరూపం జగద్వంద్యం శిష్యానుగ్రహతత్పరం జగద్గురుమహన్నోమి విధుశేఖర భారతీం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ శారదాంబాయై నమః. నకార్తిక సమో మాసః నవేద సదృశం శాస్త్రం. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని, నారోగ్య సమముత్సాహ ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహం లేదని, నదేవ కేశవాత్పరః కేశవునకు మించిన దేవుడు లేడని, వేదానికి మించిన శాస్త్రం లేదని నాలుగు అంశాలు చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఆశ్వేయ మాసం బహుళపక్షం. రెండు రోజులు దాటితే మూడు రోజుల తర్వాత మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాస నియమ సంబంధి విషయాలను మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం కార్తీక మాసంలో ఏం చెయ్యాలి. స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం, శుద్ధ మానస సంగ్రహంగా చెబుతాను. ఏ పని చేసినా పరిశుద్ధమైన అంతఃకరణంతో చెయ్యాలి. వచ్చిందిరా నాయన కార్తీక మాసం, ఇక నీళ్లల్లో చన్నీళ్లల్లో మునగాలి అనుకోకుండగా పరిశుద్ధమైన అంతఃకరణంతో చెయ్యాలి స్నానం. దానం చేసినా మనకు జీవితాన్ని బాగు చేసేందుకు ఒక మంచి అవకాశం దొరికింది అని దానం చెయ్యాలి. ఏమి చెయ్యాలి ఏంటి అనేది తర్వాత మాట. ఓపికగుండంతే చేస్తాము. దానం అనేది మన చేతిలో ఎంత ఉందో అంతే దానం చేయగలం. అప్పులు చేసి దానం చేయమని శాస్త్రం ఎక్కడా చెప్పదు. కనుక ఇక్కడ దానం అనేటువంటిది దాత్రధీనమైంది కనుక ఆ చేసేది పరిశుద్ధమైన అంతఃకరణంతో చెయ్యాలి. ఇక మూడవది పితృశ్రాద్ధం, పితృదేవతలకు తృప్తి కలిగించేటువంటి పని, దానిని చెయ్యాలి. దీని మీద కూడా రాత్రి కొంచెం వివరణ చెప్పుకున్నా. ఇక నాలుగవది అర్చనం శుద్ధ మానస. అర్చనం చేయడం, భగవంతుణ్ణి పూజించడం. భిన్న భిన్న స్వరూపాలలో ఉన్నాడు భగవంతుడు. దేశస్వరూపుడై కాలస్వరూపుడై కార్తీక మాసం నెల రోజులు కార్తీక దామోదర స్వామి అనే పేరుతో ఆరాధన చేస్తా. కనుక ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధన చేసేది కూడా పరిశుద్ధ అంతఃకరణంతో చేయాలి. ఇక కార్తీక మాసంలో చేయవలసినటువంటి వాటిలో దీప ప్రజ్వలనం, దీప ఆరాధనం అనేవి కూడా రెండు ముఖ్యములైనవి. దీప ప్రజ్వలనం, దీపం వెలిగించడం యొక్క ఆవశ్యకతను గురించి చెబుతున్నారు ఇక్కడ. రాత్రౌ లక్ష్మీ సమాయాతి ద్రష్టుం భువన కౌతుకం ఎత్ర చ దీపాన్సా పశ్యతి అబ్ధి సముద్భవ. పగలు రాత్రి రెండు సమయాలున్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగటి కాలం, సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ సూర్యోదయం అయ్యేటంత వరకు ఉండేటువంటి కాలం రాత్రి కాలం. రాత్రి ఆరంభము సంధ్యాకాలంతో ప్రారంభమవుతుంది, రాత్రి అంతిమం తెల్లవారుజాముతో ప్రారంభమవుతుంది. కనుక ఈ రెండు సమయాలలో దీప ప్రజ్వలనం చేయమన్నారు. ఎందుకు దీప ప్రజ్వలనం చేయాలి అంటే, చీకటి సమయంలో లక్ష్మీదేవి బయలుదేరి వస్తుందట, ఈ భూమండలం ఎట్లా ఉంది, ఎవరి ఇల్లు ఎట్లా ఉంది చూడటం కోసం. అక్కడ ఎక్కడైతే దీపాలు ఉంటాయో అక్కడికి వస్తుందట. దీపాలు లేని చోటికి రావు, చీకట్లోకి మనం పెడతామా, దేవతలు మాత్రం ఎట్లా వస్తారు. అంటే ఎవరు లక్ష్మీకాములై ఉంటారో అట్టివారు తప్పనిసరిగా ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయమైన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. ఈ చేసిన దీపము కనీసం గోదోహన అంటే ఒక ఆవుకు పాలు పిండేంత సమయమైనా వెలిగేటట్లుగా ఉండాలి. తత్రతత్ర రతింకుర్యాన్నాంధకారే కదాచన తస్మాత్ దీపము స్థాపనీయం కార్తీకే మాసివై సదా. ఎక్కడెక్కడ దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడెక్కడల్లా అమ్మవారు ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. దీపం వెలుగుతోంది కదా, చీకటిగా ఉంటే అమ్మ సంతోషపడదు లక్ష్మీదేవి. అందువలన తప్పనిసరిగా కార్తీక మాసంలో దీప ప్రజ్వలనం చేయడం అనేది చాలా ముఖ్యం. దీప దానం అనేది రెండవ భాగం. ఎలా చేయాలి ఏమిటి అనేది రాత్రి కొంత వివరణ చెప్పుకున్నా, దీప దానం చేసే విధానమును గురించి. కార్తీక మాసం ఆచరించేటప్పుడు ఇది నెల రోజులకు సంబంధించిన వ్రతం. నెల రోజులు ఆచరించిన వలసిన వ్రతము, నెలలో ముఖ్యములైన పర్వదినములలో ఆచరించవలసినటువంటి వ్రతం ఇది. వ్రతము అంటే నియమము, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ నియమము మొట్టమొదట ఉపవాస నియమంగా చెప్పారు. ఏదైనా భోజనాత్ పూర్వభాగము దేవతారాధనకి అనుకూలమైన కాలం. భోజనాత్పరం అనుకూలమా కాదా అంటే భగవదారాధనానికి అననుకూలమంటూ ఏమీ లేదు, కానీ ఒక ప్రసన్నమైన చిత్తం కలగాలి అంటే కాస్త ఆహారాన్ని పక్కన పెట్టి, ఇంతకుముందు చెప్పుకున్నాము త్రికాలార్చనం భగవంతుణ్ణి అర్చించేది, ప్రాతకాలంలో మధ్యాహ్నకాలంలో సాయంకాలంలో. ఇప్పుడు మొన్న దేవీ నవరాత్రులు వెళ్ళినాయి. ఆ దేవీ నవరాత్రులలో పులిహోరలా, దద్దోజనాలా, చక్రభంగళ్ళా, కొబ్బరికాయలా, అరటిపళ్ళా, అబ్బో లెక్కకు మిక్కుటంగా నైవేద్యాలు, శుభ్రంగా కడుపు నిండా మధ్యాహ్నానికి భోజనం చేయడం, రాత్రిపూట మళ్ళీ అర్చనం యథావిధిగా చేసుకోవడం. ఏమండి భోజనం తర్వాత ఏమిటండి అర్చన అని. మనకు ప్రాతర్ మధ్యాహ్న సాయాహ్నముల ఎందు సంధ్యావందనం చెప్పారుగా, అది కూడా అర్చనలో ఒక భాగమేగా. మనం మూడు వేళలా చేస్తున్నా అంటే భోజనం మానుకొని చేస్తామా? కనుక అక్కడ భోజనం అనేది ప్రతిబంధకం కాదు అనేది ఉద్దేశం. అయితే కార్తీక మాసంలో అలా చెప్పలేదు, ఉపవాస వ్రతం చెప్పారు. ఈ ఉపవాస వ్రతం కూడా షడ్విధం విదుహు అని ఆరు విధాలు చెప్పారు. ఉపవాసం చ ఏకభుక్తం ఛాయాచ అయాచిత వ్రతం నక్తం చ తిలదానం చ షడ్విధం కవయో విదుహు. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి ఉపవాసం ఎలా ఉంటుంది అంటే, ఏకభుక్తం ఒంటిపూట భోజనం చేయడం. అంటే అది మధ్యాహ్నం భోజనం చేస్తావా, రాత్రికి భోజనం చేస్తావా అనేటువంటిది వేరే విషయం. కానీ భోజనం అనేటువంటిది మాత్రం ఒంటిపూట భోజనం చేయాలి, ఇది నియమం. ఇక సామాన్యంగా లోకన్యాయంతో ఒక మాట ఉంది, అందరూ ఆచారాలు పాటిస్తున్నటువంటి విషయం. నక్తవ్రతము అంటే పగలల్లా భోజనం చేయకుండగా రాత్రి సమయంలో మాత్రం భోజనం చేయడం. అంటే నక్షత్రమండల దర్శనమైన తర్వాత భోజనం చేయడం అని. ఏకభుక్తమే అవుతుంది కాదు కూడా. నక్తం, నక్తం అంటే రాత్రి వరకు ఉండి భోజనం చేసేది. అయాచిత వ్రతం అంటే మనం ప్రత్యేకంగా ఈ ఆహారం ఇవాళ కావాలి అని ఇతరుల ద్వారా అడిగి తెచ్చుకునేటువంటిది మాత్రం కాకూడదు. మన ఇంటిలో మనము దేవతలకు నివేదనం చేసిన ఆ భోజనాన్ని చేయడం, అది ఒంటి పూట చేసిన అయాచిత వ్రతం. ఛాయానక్తం, దీని మీద వివరణ తర్వాత చెబుతాను. ఇవేవి చేయడానికి ఓపిక లేదనుకోండి, తిలదానంచ, నువ్వులను దానం చేయమన్నారు. కార్తీక మాసం నెల రోజులు నువ్వులను దానం చేస్తే కార్తీక మాసంలో ఉపవాసం చేసినటువంటి ఫలం వస్తుంది, ఇది పరమతాత్పర్యం. మళ్ళీ తిలదానం నిషేధం చెప్పారు ఒక సందర్భంలో, ఇదే కార్తీక మాసంలో. నిషేధం అంటే ఎవరికి నిషేధం అంటే, తిలదానం పట్టేందుకు నిషేధం కానీ తిలదానం చేసేందుకు నిషేధం కానీ. ఇదేమండి చాలా తిరకాసుగా ఉంది వ్యవహారం చూస్తే. పట్టేదానికేమో దోషమా, ఇచ్చేదానికి దోషం లేదా? పట్టి తీసుకునేటువంటి వాడంటూ ఒకడు ఉంటే కదా ఇవ్వగలుగుతావు నువ్వు. ఇది పెద్ద జటిలమైనటువంటి సమస్య. అందువలన ఇక్కడ సమాధానం ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. అప్రతిగ్రహము మహాదోషము, ప్రతిగ్రహము మహాదోషము అని ఒక సందర్భంలో చెప్పారు. ప్రతిగ్రహం అంటే ఎవరి దగ్గర ఏది పట్టుకోకూడదు, తీసుకోకూడదని. దాన రూపంలో అనేది బ్రాకెట్లో ఉంటుంది, అది గమనించాలి ప్రతి వాళ్ళు. అసలు ఎవరిచ్చింది నాకు పనికిరాదంటే అది కూడా నరకహేతువే. సమాజంలో 10 మంది ద్వారా గ్రహిస్తున్నాం, 10 మందికి పంచిపెట్టాలి. ఇది లోక వ్యవస్థ. దీన్ని కాదని మనం అబ్బబ్బే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోనండి అంటే అంతకంటే పాపాత్ముడు లేడు ప్రపంచంలో. అవసరం ఉంది, అవసరాన్ని బట్టి నీవు స్వీకరించావు, స్వీకరించిన దానిలో కొంత భాగం ఉండి నువ్వు దానం చేసుకో, పుణ్యం పురుషార్థం. ప్రతిగ్రహం అనేది దోషం ఎలాగా అంటే, సందర్భం కాబట్టి మనవి చేస్తున్నా, యోగి అయినటువంటి వానికి యోగశక్తిని నశింపజేస్తుంది. మనకు మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో చిత్తచివర చెప్పారు ఈ మాటను. చాలా విషయాలు భారతమంతా అవలోడనం చేశారు, చివరిలో ఒక చిన్న కథారూపంలో చెప్పారు. ధర్మరాజు గారు తన 4 సోదరులతో భార్యతో కలిసి మహాప్రస్థానం చేసి బయలుదేరి వెళుతున్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళాడు, యోగశక్తితో ఇలా పైకి లేచి వెళుతున్నారు, నడుచుకుంటూ కాదు, ఆకాశంలో గమనం చేస్తున్నారు. అలా చేస్తున్న సందర్భంలో ద్రౌపదీదేవి పడిపోతున్నది, అంటే యోగశక్తి నశించింది. ఎప్పుడైతే యోగశక్తి నశించిందో ఆమె పతనమైపోతూ ఉంటే భీముడు అడిగాడు, అన్నయ్య ద్రౌపది పడిపోతున్నది ఎందుకు, ఎందుకు యోగశక్తి నశించింది అన్నారు. మహాపతివ్రతా శిరోమణి, అభిమానవతి, అవతార స్వరూపిణి, ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగిన ఆమె ఎందుకని నేలపడిపోతున్నది చెప్పమన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారు ఒక చిన్న రహస్యం చెప్పాడు. అంటే ధర్మాత్ములైన వాళ్ళు గమనిస్తారు మనం ఏం చేస్తున్నామనేది, క్షమిస్తారు. పోనీలే వాళ్ళ తిప్పులు వాళ్ళు అన్నట్టు. మహాక్షమాగుణం కలిగినటువంటి వాడు ధర్మరాజు గారు. జీవితకాలమంతా తన భార్య చేస్తున్న యోగశక్తి నిరోధకమైనటువంటి ఒకనొక రహస్యాన్ని గుండెలో దాచుకుని ఉన్నాడు, ఇప్పుడు బయటపెట్టాడు. ఏం లేదురా, మనం 5 భర్తలం ద్రౌపదికి, 5 అర్జునుడంటే దానికి ప్రేమ ఎక్కువ, అందుకని పక్షపాతంతో అది పడిపోతుందన్నారు. అంటే యోగశక్తిని నశింపజేసే వాటిలో పక్షపాతం ఒకటి. ఒక చిన్న విషయం మనవి చేస్తా మీకు, ఈ అప్రతిగ్రహము అనేటువంటి విషయం మీద చెప్పేటువంటి వాళ్ళు పక్షపాతరహితంగా కూడా ఉన్నారా లేదా ఆలోచించాలి. ఒకవైపు పక్షపాతం పెట్టుకొని రెండో వైపున నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోనండి అంటే కుదరదది. ఇక నకులు సహదేవుడు పడిపోతున్నాడు. సహదేవుడు పడిపోతుంటే ఎందుకు పడిపోతున్నాడు అని నేను చాలా పండితుణ్ణి అని వాడికి దురభిమానం ఉందిరా, విద్యాగర్వం అందుకని వాడు పతనమవుతున్నాడు అన్నాడు. అంటే నీలో చదువుకోవచ్చు, చదువుల సారాన్ని గ్రహించవచ్చు. నేనే బాగా చదువుకున్నవాడిని అని ఎప్పుడైతే ఆలోచన పుడుతుందో అప్పుడు నీ యోగశక్తి నశిస్తుంది. యోగశక్తి నశించేందుకున్న కారణాలలో ఇది కూడా ఒకటి. తర్వాత నకులుడు పడిపోతున్నాడు. అన్నయ్య నకులుడు కూడా పడిపోతున్నాడు, ఎందుకు పడిపోతున్నాడు అని అంటే అప్పుడు ధర్మరాజు గారు చెప్పారు, అబ్బే ఏం లేదురా, నా విద్యతే కులే సమాన సౌందర్యే అసౌ. ఇతడితో సమానమైనటువంటి వాడు కులం మొత్తం మీద విచారించినా ఇంత అందగాడు లేడు, కాబట్టి నేను అందగాడిని అనే గర్వం వాడికి ఉంది. సౌందర్య గర్వం చేత అతను పతనమవుతున్నాడు. సరే బాగుంది. అర్జునుడు కూడా పడిపోతున్నాడు. అన్నయ్య అర్జునుడు పడిపోతున్నాడు ఎందుకని అంటే అన్నాడు, ఏం లేదు, వాడికి అసత్య దోషం పట్టిందో. అసత్యం అంటే యుద్ధ ప్రారంభ సమయంలో ఈ మొత్తం ఉన్న వాళ్ళనందరినీ, అటువైపు 11 అక్షోహిణులు ఉన్నారు, వాళ్ళనందరినీ ఎంత సమయంలో చంపగలవని వరుసని అడిగారు. అరే చెప్పారు ఎవరెవరు ఎంత సామర్థ్యం ఉన్నది. ఈయనన్నాడు, అబ్బే నేనెంత కళ్ళు మూసి తెరిచే లోపల క్షణంలో చంపేస్తా, పాశుపతం నా చేతిలో ఉంది కదా అన్నాడు. అన్నవాడు ఆ మాట నిలబెట్టుకోవాలిగా. ఆ పాశుపదాన్ని ఎప్పుడు ప్రయోగించాడు, తన కుమారుడు మరణించిన తర్వాత జయద్రథుడి మీద ప్రయోగించాడు. అప్పటి వరకు అస్త్రాన్ని దాచిపెట్టాడు. అంటే చంపేస్తాను క్షణమాత్రంలో అన్నటువంటి మాట విహతమైంది గనుక అసత్య దోషం చేత అర్జునుడు పడిపోతున్నాడన్నారు. సరే ఇక ఇంకొక అంశం, భీముడు కూడా పడిపోతున్నాడు. అన్నయ్య నేను కూడా పడిపోతున్నాను రా, శక్తి చాలడం లేదు, నీతో పాటు రాలేకపోతున్నాను, నేను ఎందుకు పడిపోతున్నాను దాన్ని చెప్పవలసింది అన్నారు. అనేటప్పటికీ నీలో కలికం వేసి చూద్దామన్నా దోషం ఏం కనపడటం లేదురా అబ్బాయి, కాకపోతే మంచి రుచి కలిగిన పదార్థం ఉంటే కొంచెం ఎక్కువ తినేవాడివి, నీలో అన్నదోషం ఉంది గనుక నువ్వు పతనమవుతున్నావు అన్నాడు. ఆలస్యాత్ అన్నదోషాచ్చ మృత్యుః విప్రాంజిఘాంసతి, మహాభారతంలోని మాటే. అన్నదోషం కూడా చాలా చెడ్డది. ఇవాళ కొంచెం వివరంగా చెప్పాలి. ఉపవాస వ్రతాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం గనక, మనం తినే తిండి ఏమి తిండి చెప్పండి, శుద్ధాహారమా అశుద్ధాహారమా? శుద్ధాహారం అంటే మన ఇంటిలో మనం వండుకుని భగవంతుడికి నివేదనం చేసిన పదార్థం మనం తింటే అది శుద్ధాహారం. ఎప్పుడైనా ఆవశ్యంగా ఏదైనా ప్రయాణ మధ్యంలో పోతే ఆకలి బాధ తాళలేక ఏదైనా తింటే మళ్ళీ మర్నాడు ఇంటికి వస్తావు కాబట్టి మళ్ళీ నీ వ్యవహారం నీకుండి, అక్కడ ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ పొద్దున్న బయలుదేరిన దగ్గర నుంచి రాత్రి ఇంటికి చేరే లోపల ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఎన్ని చేరుతాయో అక్కర్లేనివన్నీ ఈ పొట్టలోకి, కనుక ఈ చేరినవన్నీ రోగకారకములే కానీ ఆరోగ్యప్రదములు అవుతాయా? మొన్న ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, కాళ్ళకి తొడుక్కునే చెప్పులేమో ఏసీ రూముల్లో కొనుక్కుంటున్నామండి, కడుపు తినే ఆహారం ఏమో రోడ్డు మీద బూడిద కమ్మింతరాని కొనుక్కో తింటున్నామండి అన్నాడు. కనుక ఆహార నియమం జీవితంలో చాలా ముఖ్యం. ప్రతిగ్రహం ఒక్కటే దోషం కాదు, మనలో ఉన్న శక్తులను హరింపజేయడానికి ఇన్ని కారణాలున్నాయి. ఎందుకు చెప్పారంటే తిలదానం అనేది దానం చేస్తే మంచిది అని చెప్పారు. స్నానంతో సమానం, నెల రోజులు స్నానం చేసిన పుణ్యం వస్తుంది. కానీ తిలదానం పడితే మాత్రం దోషం ఉన్నారు. ఎవరికి దోషం? కార్తీక మాసము నక్తవ్రతము నెల రోజులు చేసేటువంటి వాళ్లకు దోషం. వాళ్ళు పట్టకూడదు అనేది అక్కడ నిషేధం చెప్పిన కారణం. అసలు ఎవరూ పట్టకపోతే దానం ఎవరు చేస్తాడు? కనుక దానం చేసేవాడు ఉంటాడు, దానం పట్టేవాడు ఉంటాడు. మరి వాడికి దోషం రాదా అని ప్రశ్న. దోషం వస్తుంది. వచ్చిన దోషాన్ని పోగొట్టుకునేందుకు ఉపాయాలు చెప్పారు. ఓ 1000 గాయత్రి చేసుకొని అయినా నీకు ఏ దోషం ఉండదు, పోతుంది. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతి ముచ్యతే, యద్రాత్రియాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతి. గాయత్రి మంత్రం విశేషంగా చేస్తే ఈ దోషం పోవడమనే సంకల్పం చెప్పుకొని తిలదానం పట్టినటువంటి దోషం పోతుంది. కనుక ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆరు విధాల ఉపవాసాలలో మనం ఏం చేయగలము? ఇందాక ఓ మాట చెప్పాను, ఛాయానక్తమని. నక్తం అంటే రాత్రి వరకు ఉండి సూర్యాస్తమయ అనంతరం నక్షత్ర మండల దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం. ఇది నెల రోజులు వ్రతంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని రోజులలో రాత్రుల సమయంలో భోజనం చేయకూడదు, ఇది నిషేధం. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం చేస్తాం కదా, తర్పణం చేసి అమావాస్య నియమం ఉన్నటువంటి వాళ్ళు సూర్యాస్తమయ అనంతరం భోజనం చేయకూడదు. అలాగనే ఏకాదశి నియమ వ్రతం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏకాదశి నియమ వ్రతం ఉన్నటువంటి వాళ్ళు దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఏకాదశి రోజు రెండు పూట్లా భోజనం చేయకూడదు, ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళక ముందు భోజనం చేయాలి, రాత్రి చేయకూడదు. ఏకభుక్తం అనేది సరిపోతుంది అక్కడ. అయితే ఈ వైధృతి నామ యోగం, ఆదివారాలు, ఆదివారాల నియమం ఉంటుంది, మేము ప్రతి ఆదివారం రాత్రి పూట భోజనం చేయం, అది నియమం. అలాగే 33 పున్నముల నోము అని నోచుకుంటారు పూర్ణిమ నాడు. ఇలా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో రాత్రి భోజనం నిషేధం చెప్పారు. అంటే దరిదాపుగా శుక్లపక్షంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు 3, కృష్ణపక్షంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు 3, అలాగనే పూర్ణిమ తిథి, అమావాస్య తిథి 8 రోజులు అయిపోయినాయా. వైధృతి నామయోగం, సూర్య చంద్రగ్రహణములు పట్టినటువంటి సమయంలో అంటే 12 రోజులు ఖచ్చితంగా రాత్రిపూట భోజనం చేయకూడదు. ఇంతవరకు అర్థమైపోయిందిగా. ఆదివారాలు కూడా కలుపుకుంటే మరి 4 ఆదివారాలు వచ్చినాయి అనుకోండి, 4 ఆదివారాలలో ఆదివారాలు భోజనం చేయకూడదంటే ఆ 12కి ఈ 4 కలిపితే 16 రోజులు, మిగిలిన రోజుల్లో రాత్రి భోజనం చేయొచ్చు. ఇది అసలు జటిలమైన విషయం, చాలా జాగ్రత్తగా పాటించవలసిన విషయం. మళ్ళీ ఇందులో అమావాస్య రోజున తర్పణం చేసిన వాళ్ళకే కానీ మామూలు వాళ్ళకి రాత్రిదాకా ఉండి భోజనం చేయొచ్చు. 33 పున్నముల నోము లేనటువంటి వాళ్ళు రాత్రి వరకు ఉండి భోజనం చేయొచ్చు. ఇలా ఈ విధి నిషేధాదులను ప్రత్యేకంగా తెలుసుకొని ఆ డేట్లు గుర్తుపెట్టుకొని చేయాలి. ఏది 30 రోజులు ఉపవాస వ్రతం చేయాలని నియమం పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు కనుక ఉపవాస వ్రతం అనేటువంటిది ఆచరించదగింది. దానిలో ఉన్నటువంటి సారభూతమైన విషయం ఎలా చేయాలి అనేటువంటి దారిని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెద్దల ద్వారా తెలుసుకొని ఆచరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం ఉపవాస వ్రతం. ఈ 6 రకాల ఉపవాసాలలో ఏ రకమైన ఉపవాసమైనా ఉపవాసతుల్యమవుతుంది అనేటువంటిది, ఇది ఛాయానక్తం అంటారు. మరి అప్పుడు ఎలా చేయాలి? ఛాయానక్తం అంటే తాను నిలబడితే మధ్యాహ్నం దాటిన తర్వాత తనకంటే తన నీడ పొడవుగా సాగినప్పుడు స్నానం చేసి భగవంతుణ్ణి అర్చన చేసి ఆ తర్వాత నీవు భోజనం చేయొచ్చు. ఏది నక్త భోజనం ఉండకూడని రోజులలో చేయవలసిన భోజనం ఛాయానక్త భోజనం. సరే, వయోవృద్ధులైనటువంటి వారు, ఇంకా దేహస్వాస్థ్యం లేనటువంటి వారు కూడా ఒకవేళ నియమం పెట్టుకుంటే ఇగో ఈ పద్ధతిని అనుసరించి ఛాయానక్త భోజనం అనేది చేయవచ్చు. ఇది నక్త భోజన వ్రతానికి సంబంధించిన వివరాలు. ఉపవాసం చెప్పారు కదా మొట్టమొదటి ఏం చేయాలి, స్నానంచ, స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం, శుద్ధమానస అని చెప్పుకున్నాం కదా. ఈ పాటించవలసినటువంటి నియమాలకు సంబంధించిన విషయాలను మనం ఈ పూట కొంచెం విచారించవలసి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా వినాలి, వినేటప్పుడు జాగ్రత్తగా వింటే అవి గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకున్నటువంటి వాటిని ఆచరించగలుగుతాం. పరాన్నం పితృశేషాన్నం నిషిద్ధస్య చ భక్షణం శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికే పంచవర్జయేత్. ఐదు నియమాలు. పరాన్నం అంటే ఈ కార్తీక మాస నియమ వ్రతము పాటించని ఇంటిలో అది పరాన్నం అవుతుంది. ఇక్కడ పాటిస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చు. పితృశేషాన్నం, పితృకార్యాలు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చా చేయకూడదా? కార్తీక మాస నియమ వ్రతంలో ఉన్నవారికి అది నిషేధం. సరే, వారింటిలోనే పితృశేష కార్య పితృకార్యం ఉంది, మరి తినక తప్పుతుందే. కనుక పితృశేషాన్నం నిషిద్ధస్య చ భక్షణం. నియమవ్రతాదులలో ఈ ఆహారం తినచ్చు, ఈ ఆహారం తినకూడదు, ద్వాదశి నాడు తైలభక్తమైన భోజనం చేయకూడదు అని నిషేధం చెప్పారు. అలాగే నకలంజం భక్షయే ఎత్తు, ఉల్లిపాయ తినొద్దు అన్నారు. ఇట్లా నిషిద్ధములైనటువంటివి కొన్ని చెప్పారు. కనుక ఆ నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని తినకూడదు. శ్రాద్ధాన్నం అంటే ఇక్కడ శ్రాద్ధమునందు పెట్టబడిన ఏ అన్నమైతే ఉన్నదో భోక్తగా కూర్చొని భోజనం చేయకూడదు. మళ్ళీ ఇక్కడ తినకాసే. శ్రాద్ధాన్నం భోజనం నిషేధం ఎవరికి అంటే ఈ నక్తవ్రతం ఆచరించే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట. కానీ అసలు వీడు భోజనం లేకపోతే భోజనం ఎక్కడ పెడతాడు వాడు? యజమాని నష్టపడు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన విషయాలు ఇవి. తిలదానంచ, ఇందాక తిలదానానికి సంబంధించిన విషయం చెప్పుకున్నా. కార్తికే పంచవర్జయేత్, ఈ ఐదు విడిచిపెట్టాలి. ఏమిటని? పరాన్నం, పితృశేషాన్నం, నిషిద్ధస్య చ భక్షణం, శ్రాద్ధాన్నం, తిలదానంచ కార్తికే పంచవర్జయేత్. ఇవి ఐదు. గణాన్నం వృషలస్యాన్నం దేవలాన్నమ సంస్కృతం వ్రాజ్యాన్నం విధవాన్నం చ కార్తికే షడ్ వివర్జయేతు. గణాన్నం అంటే గుంపులు గుంపులుగా భోజనాలు చేయడం. ఇవాళ దానికి రకరకాల పేర్లు పెట్టారు. బఫేలు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. అందుకనే కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువ చేయరు. మరీ ముహూర్తాలు లేకపోతే మూఢాలు వచ్చి మూడు నెలలో నాలుగు నెలలు ఆగిపోతే ఏదో ఉన్న దాంట్లో ముహూర్తం పెట్టి చేస్తారు. గణాన్నం అంటే గుంపులు గుంపులుగా భోజనాలు చేయడం. ఇది కార్తీక మాస వ్రత నియమంలో ఉన్నవారికి నిషేధం. రెండవది హోటళ్లలో భోజనాలు చేయడం, అవి గుంపుల భోజనాలేగా. అలాగనే విందు భోజనాలు, విక్రయశాల భోజనాలు ఇవి నిషేధం. గణాన్నం, వృషలస్య అన్నం, శూద్రుని ఇంట భోజనం చేయకూడదు. ఇది ఇక్కడ నియమం కోసం చెప్పారు, కానీ కులాలను ఎత్తి చూపడం కోసం చెప్పిన మాట కాదు. ఒక శూద్రుడైనా కార్తీక మాస నియమ వ్రతంలో ఉన్నప్పుడు మరో శూద్రుని ఇంట భోజనం చేయకూడదు. ఎందుకంటే వాడి ఆహారము, వాడి పద్ధతులు వేరు. దేవుడనగానే ఇవాళ వరకైనా మనం శుద్ధంగా ఉందామని వీడు అనుకుంటాడు. వీడెళ్ళి అక్కడ భోజనం చేశాడనుకోండి, పడకూడని ఆహారం పడిపోతుంది కదా. అందుకని చెప్పినటువంటి మాట. దేవాల అన్నం, దేవాలయ అర్చకుల ఇంట భోజనం చేయకూడదు. ఇది మరీ ఇబ్బందిగా ఉందండి కాస్త. అంటే ఎవరి విషయం చెబితే వాడికి ఇబ్బందిగా. శాస్త్రం చెప్పేటప్పుడు శాస్త్రంలాగా చెప్పుకోవాలి, పక్షపాతం ఉండకూడదు. దేవలాన్నం అంటే వాళ్ళు దేవునికి అర్చన చేసినందుకు నెలకు ఇంత అని తీసుకుని చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంటిలో భోజనం క్రీతమైనటువంటిది. అంటే ఏమిటనమాట, బత్తెను తీసుకొని ఆహారం సంపాదించుకున్నది. అందువలన ఆ ఇంటి ఆహారం పనికిరాదు, అది దైవద్రవ్యం అవుతుంది. దేవుడికి నివేదనం చేస్తే ప్రసాదం, దేవునికి కూలిగా ఇచ్చినటువంటిది కాబట్టి అది నిషేధం. దేవలస్యాన్నం అసంస్కృతం. మనం ఆహారం తయారు చేసుకునేటప్పుడు శుభ్రంగా పచనం చేసుకుని ఆ పత్తమైనటువంటి దాన్ని భగవంతుడికి నివేదనం చేసే భోజనం చేయాలి. మామూలు నిత్య సామాన్య భోజనంలో కూడా ఇది నియమమే. మా తాతగారు ఉండేవారు, పొద్దున్నే బయటకు వెళ్ళేటప్పుడు స్నానం అనుష్ఠానం అంతా పూర్తయిన తర్వాత ఒక గ్లాసు పాలు తాగి వెళ్ళేవారు బయటికి. గ్లాసు పాలు ఇట్లా పట్టుకొని చేతిలో నీళ్లు చల్లుకొని భగవంతుడికి నివేదనం చేసి పాలు తాగేవారు. మామిడి పండు తిన్నావు, తినేటప్పుడు భగవంతుడికి చూపించి తిను. అలాగనే అరటిపండు తిన్నావు భగవంతుడికి చూపించి తిను. ఈ చూపించడంలో అర్థం ఏమిటంటే ఒక డజన్ అరటి పళ్ళు తీసుకొని వచ్చి దేవుడికి నైవేద్యం పెడితే రెండు పళ్ళు ఆయన తిన్నాడనుకోండి పొరపాటున, అసలు పళ్ళు తీసుకెడతారా ఎవరైనా? కనుక ఆయన తినడు కాబట్టి, మరి తినడప్పుడు ఎందుకండి పెట్టడం? మళ్ళీ నాస్తికవాదం. నీవు అయ్యా నీ అనుగ్రహం చేత ఈ ఆహారము ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది, నేను తినబోతున్నా, నీ ఆహారం నీవిచ్చింది కాబట్టి ఇది నీకు చెప్పి తినడం నా ధర్మం, ఇది నైవేద్యం అన్న దానికి. అసంస్కృత అన్నం అంటే నైవేద్యము పెట్టబడని ఆహారము. ఈ మాట గట్టిగా చెబితే అందరూ పాటించారనుకోండి. ఎక్కడా ఈ తినుబండారపు బండ్లు కనబండు కూడా కనబడవు కదా, మా కార్తీక మాసం నెల రోజులు. కనుక అసంస్కృత అన్న భోజనం తప్పు. అన్నం అంటే ఏదో వరిబియ్యం ఉడికించింది మాత్రమే అనుకుంటారేమో. అద్యత ఇంతి అన్నం, మన దంతములతో నవిలి తినేదల్లా అన్నమే. భక్ష్య భోజ్య లేహ్య చోష్యాత్మకమైనటువంటి పదార్థం. కనుక అసంస్కృత అన్నం, వ్రాత్య అన్నం, బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ ఉపనయనమైనటువంటి వారందరూ బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థాశ్రమముల యందు సంధ్యావందనాది నిత్యకృత్యములను ఖచ్చితంగా చేయాలి. అవి నిత్యకర్మలు అంటారు. సరే నైమిత్తిక కర్మలు, ఏకాదశి ఉపవాసాదులు, నా కామ్యకర్మలంటే తన ఏదైనా ప్రయోజనం కోరుకుని ఆ ప్రయోజన సిద్ధి కోసం చేసేటువంటి కర్మలు. కర్మలు చేస్తూ చేస్తూ మధ్యలో వదిలేస్తే వాడిని కర్మభ్రష్టుడు అన్నారు. స ఏష వ్రాత్య, అతడిని వ్రాత్యుడు అన్నారు. వారి ఇంట భోజనం చేయకూడదు, కర్మభ్రష్టులైన వారి ఇంట భోజనం చేయకూడదు. వృషలస్య అన్నం వ్రాత్యాన్నం విధవాన్నను చ. విధవాన్నం అంటే విధవ స్త్రీ. ఇందుట్లో కొన్ని నియమాలున్నాయి, సకేసి విధవ, నిష్కేసి విధవ ఇట్లా. అంటే ఎవరు కోపంగా చూడకూడదు, విషయం కాబట్టి శాస్త్రం కనుక చెబుతున్నాం ఇక్కడ. విధవా స్త్రీ వండినటువంటి భోజనం చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఓ చిన్న చిక్కు ఒకటి ఉంది. ఏమండి, ఆమె ఉపవాస వ్రతంలో ఉన్నది, చక్కగా మడిగా వంట చేసింది, చేసినటువంటి దాన్ని భగవంతుడికి పూజ చేసి నివేదనం చేసి నీకు పెడుతున్నా, తినొచ్చునా తినకూడదా? అప్పుడు తినొచ్చు. కార్తీక మాస వ్రత నియమంలో ఉన్నటువంటి స్త్రీ విధవరాలైనా తినొచ్చు, తప్పులే. కార్తీకే షటు వివర్జయేతు, కార్తీక మాసంలో ఈ ఆరు విడిచిపెట్టాలి. ఏమిటవి? గణ అన్నం, వృషలస్యాన్నం, దేవలా అన్నం అసంస్కృతం, వ్రాత్యాన్నం విధవాన్నం చ. కార్తీకే షడ్ వివర్జయేతు. ఇక ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు, తైలాభ్యంగం దివాస్వాభము తథా వై కాంస్య భోజనము మఠే నిద్రాం గృహే స్నానం నిషిద్ధే నిషిభోజనం వేదశాస్త్ర వినిందం చ. కార్తీకే షడ్ వివర్జయేత్తు, సప్తవర్జయేత్. కార్తీక మాసంలో ఏడు విడిచిపెట్టమన్నారు. తైలాభ్యంగం, నూనెతో తలంటుకొని స్నానం చేయకూడదు, ఇది నిషేధం. అంటే వ్రత నియమాలు ఏ వ్రతంలోనైనా నియమం ఇదే. దివాస్వాపం, పగటిపూట నిద్రపోకూడదు. అందుకనే ఆహారం తీసుకోకపోతే నిద్ర రాకుండా ఉంటుంది. ముందు సులభమైన ఉపాయం ఏమిటంటే ఆహారం తినకపోతే నిద్ర రాదు కాబట్టి వాడు ఖచ్చితంగా మెలుకుతూ ఉంటాడు, పగటి నిద్రపోకూడదు. తథా వై కాంస్య భోజనం, కాంస్యం అంటే కంచు అనే అర్థం. ఈ కంచే కంచమైంది, తర్వాత కంచు శబ్దమే కంచం కంచమైంది. పళ్ళాలలో భోజనం చేయకూడదు, విస్తరి వేసుకునే భోజనం చేయాలి. భగవంతుడికి నివేదనం చేసినా విస్తట్లో సర్దే పెట్టాలి. వెనకటి రోజుల్లో కింద పళ్ళెం పెట్టుకొని పైన విస్తరి వేసి ఆహార పదార్థాలు పెట్టి భగవంతుడికి నివేదనం చేసేవాడు. ఇవాళ అసలు నివేదనం చేసిన అలవాటే పోయిందిగా, ఇంకేం చేస్తాడు? అందుకని కంచాలలో భోజనం పనికిరాదు, విస్తట్లో భోజనం చేయాలి. ఏది కార్తీక మాస వ్రత నియమంలో ఉన్నటువంటి వాళ్ళు. మఠే నిద్రాం, మఠముల యందు నిద్ర చేయకూడదన్నారు.
గృహే స్నానము ఇంటిలో స్నానం చేయకూడదు. నుంపదేగా అసలు అన్నింటికంటే పెద్ద ఇబ్బంది ఇది కదండి. కొంపలో స్నానం చేయకుండా ఉంటే ఎట్లా? కొంచెం ఇక్కడ విషయం వచ్చినప్పుడు జాగ్రత్తగా మన మనస్సుతో ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. స్నానం ఎక్కడ చేయమన్నారు? నిన్న చెప్పుకున్నాం, కావేరీ స్నానం చాలా మంచిది అన్నారు. నెల రోజులు కావేరీ స్నానం చేయాలంటే ఓ నాలుగు రోజుల ముందెళ్ళి అక్కడ వసతులు ఏర్పాటు చేసుకొని, నెల రోజులు అక్కడ ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకొని, ఆ తర్వాత కావేరీ స్నానం చేయాలి. అంతేగా, నెల రోజులు అక్కడ ఉంటేగా చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఏదో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో కాస్త ఆ ఆలోచన ఉన్నవాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఉండగలవచ్చు. కానీ అందరూ కొంపాగోడు వదిలిపెట్టిపోయి కావేరీ నదిని కాపురం పెడతారా? ఎవరైనా సాధ్యం కాదు కదా. అందుకని రెమెడీ ఏమిటి? ఇక్కడ కార్తీక మాస స్నానానికి అంటే నదీ స్నానం విశిష్యతే, నదిలో స్నానం మంచిదన్నారు. మనకి నదులు ఏం చెప్పారు? గంగే చయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సప్తగంగలు చెప్పారు. మరి సప్తగంగలు కాకపోతే మళ్ళీ ఇంకో పాట చెప్పారు, గంగే చయముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. కనుక ఈ ఏడింటిలో ఏదైనాదైనా, ఈ ఐదింటిలో ఏనదైనా నదీ స్నానం విశిష్యతే, నదిలో స్నానం చేస్తే మంచిది. ఇప్పుడు మనకు సమీపంలో ఏ నది ఉన్నది? కృష్ణానది ఉన్నది. మనం పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేయాలంటే రాత్రిపూట వెళ్ళి అక్కడ పడుకోవాలిగా. ఇది నెల రోజులు కాలేగా. కనుక ఎప్పుడైనా ఓ పర్వదినం రోజులు నువ్వు అవకాశం చేసుకొని చేసిరా, కానీ నదీ స్నానం గొప్పదే కానీ అవకాశం తక్కువ ఉంటుంది. అప్పుడు తటాక కూప కుల్యాసు. తటాకం అంటే చెరువు, చెరువులో స్నానం చేయమన్నారు. అంటే ఊరు మొత్తానికి ఒక చెరువు ఉంటుందనుకోండి, ఆ చెరువులో స్నానం చేసినా ఈ ఫలం కలుగుతుంది. అది కూడా అవకాశం లేదు అనుకోండి, గృహే కూప స్నానం అన్నారు. తటాక కూప కుల్య, కుల్యం అంటే కాల్వ. వీలైనంత వరకు ప్రవాహ జలంలో స్నానం చేస్తే ఉత్తమం. ప్రవాహ జలం దగ్గరలో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు తటాక స్నానం, అది కూడా ప్రవాహమే, కొంచెం అటు ఇటు కదులుతూనే ఉంటాయి. కూప స్నానం బావిలో స్నానం చేసినా పర్వాలేదు, తోడుకో పోసుకో ఇబ్బంది లేదు. ఈ బావులలో వాపి కూపములని, దిగుడు బావులని, బావులని రెండు రకాలు. దిగుడు బావులంటే మెట్లు కట్టి ఉంటాయి, కిందకు దిగి స్నానం చేయడం ఒక పద్ధతి, లేదు బక్కెడతో తోడి పోసుకోవడం ఒక పద్ధతి. ఇవన్నీ గృహస్నానములు కానే కావసరు. అదేమిటండి, బావిలో స్నానం ఇంటి స్నానమే కదా, ఇంట్లోనే కదా అంటే ఇంటి గదులకు సంబంధించినదేదీ కాదు, ఇంటి బయటనే బహిస్నానమే అవుతుంది. కూప స్నానం కూడా బావి మీద గది కట్టుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? వెర్రివెధవ. అందువలన కూపస్నానముతో సహా ఈ స్నానములన్నీ బహిర్భాగంలో చేసేవే, గృహస్నానములు కావు. ఒకవేళ మాకు బావులన్నీ పూర్తి చేసామండి, దాని మీద గదులు కట్టుకున్నామండి, దాని మీద టాపులు వేసుకున్నామండి అన్నారనుకోండి, వాళ్లకు ఇవాళ ఉన్న ఆధునిక కాలాన్ని బట్టి ఒక చిన్న ఉపాయం, రెమెడీ ఉంది. మీరు స్నానం చేయదలుచుకున్నారు, బాత్రూములోనే ఉన్నాయి, పంపులో తిప్పుకోండి, ఇవి తీసుకువెళ్ళి వాకిట్లో పెట్టుకొని స్నానం చేయండి. బాత్రూములో స్నానాలు చేయకూడదు. కార్తీక మాసంలో గృహస్నానం అంటే ఇది, గుర్తుపెట్టుకోండి అందరూ. ఆరువేయల స్నానము. కనుక స్నాన విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గృహే స్నానం గృహస్నానం నిషేధం గనుక, నిషిద్ధే నిశిభోజనం, నిషిద్ధములైనటువంటి రోజులలో రాత్రిపూట భోజనం చేయకూడదు. దాని మీద వివరణ ఇందాక చెప్పుకున్నాం, అమావాస్య, పూర్ణిమ, దశమి, ఏకాదశి, ద్వాదశి, వైధృతి రామయోగం, అలాగనే ఆదివారములు, ఇవి ఉన్నటు ఒక సూర్యచంద్రగ్రహణములు పట్టిన సమయంలో రాత్రి భోజనం చేయకూడదు. దానికి పరిష్కారం ఛాయానక్త భోజనం. ఇంతవరకు అర్థమైపోయింది కదా. వేదశాస్త్ర వినిందంచ, వేదాల ఒక ఆయన అన్నట్టు అన్ని వేదాల్లోనే ఉన్నాయండి, ఏమున్నాయి వేదాల్లో మాకు ఉపయోగపడేవి ఏమన్నా ఉన్నాయా లేవు? వేదాలలో ఉన్నవన్నీ మనకు ఉపయోగపడేవి. జాగ్రత్తగా ఆలోచిస్తే సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం, ఇవన్నీ వేదంలోవేగా. ఎవరు చదువుతాడండి వేదం? పనికి మాలిన వేదం అనేవాడు ఉన్నారు. వేద నింద చేయకూడదు. వేదోపబ్రహ్మణార్థాయత వగ్రాహయత ప్రభు రామాయణం ఇతిహాస పురాణాభ్యాం వేదము సమపు బ్రహ్మయేతనేటువంటిది మహాభారతం. కనుక భారత, భాగవత, రామాయణ, మహాపురాణ పురాణములు అంటే ఆర్షధర్మానికి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ విషయములను బోధ చేసే గ్రంథములు ఏవైతే ఉన్నాయో పురాణ, వేద, మీమాంస, న్యాయశాస్త్ర, విదూషణం, ఇది పనికిరాదు. వేదశాస్త్ర వినిందాంచ, వేదార్థం చెప్పేందుకు శాస్త్రాలు పుట్టినాయి. వేదార్థం అంటే ఏమిటన్నారు? యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యఃపరస్స మహేశ్వర. గురువందనంలో మనం రోజు వినేటువంటి శ్లోకం ఇది. శ్లోకం ఏమిటి? మంత్రమే. యహ వేదస్య ఆదౌ, వేదములకు మొట్టమొదట స్వర స్వరవర్ణము ప్రోక్త చెప్పబడినదో, ఏ వేదమంత్రమైనా చెప్పండి ఓం అనేగా చెబుతాం. వేదమంత్రమునకు ముందు భాగం ఇది. వేదం పూర్తయిన తర్వాత ఓం తత్సదితి, ఓం తత్ సత్ అనేటువంటి మూడు పదములు బ్రహ్మవాచకములేనని భగవద్గీతలో కృష్ణస్వామి చెప్పారు. కనుక ఓంకారంతో ప్రారంభమవుతుంది, ఓంకారంతో ముగింపును పొందుతుంది. ఏది? ఈ వేదం మొత్తం. అంటే దాని అర్థం ఓంకారంలో నుండి పుట్టింది వేదం, ఓంకారంలో పర్యవసించేది వేదం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపముల మూడింటి యొక్క సమాహార స్వరూపం. యో వేదాదవు స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వర. ఇది మహేశ్వర స్వరూపం. అందువలన తస్య వాచక ప్రణవ, భగవంతుని గురించి చెప్పాలి అంటే శబ్దం ఏది అంటే ఓం. ఓములోనే భగవంతుడు ఉన్నాడు. ఓం ఈజ్ ఈక్వల్ టు భగవాన్, భగవాన్ ఈజ్ ఈక్వల్ టు ఓం. కనుక వేదములో ఏ చిన్న భాగమైనా మానవ శ్రేయోభివృద్ధుల కోసం ఏర్పడినవి కనుక వాటిని వర్ణించే, వాటిని నింద చేయకూడదు. వాటి భావాన్ని విస్తరించి చెప్పినటువంటి పురాణాలను, రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, వీటిని వేటిని కూడా నిషేధం చేయకూడదు, నింద చేయకూడదు. నింద చేస్తే వీడిని తీసుకుని వెళ్ళి వైతరిణి నదిలో ముంచమన్నారు. అందువలన నరకహేతువులైనటువంటి. ఇప్పుడు వాదాలు చాలా వచ్చినాయి, ఆస్తికవాదం, నాస్తికవాదం, భౌతికవాదం, ఇక రకరకాలు వచ్చినాయి కదా. ఈ వాదాలన్నింటికీ సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకునేది. నిన్ను బాగు చేయడం కోసం పుట్టినటువంటి నీ వేదాన్ని, నీ శాస్త్రాన్ని నువ్వే కూల్చేస్తే ఎవడరా నిన్ను బాగు చేసేవాడు ప్రపంచంలో? కనుక వేదశాస్త్ర నింద చేయకూడదు. కనీసం కార్తీక మాస వ్రత నియమంలో ఉన్నప్పుడైనా ఈ నియమాన్ని పాటించండి. ఇప్పుడు ఎన్ని చెప్పారు? ఇవి సప్త వర్జయేత్, ఏడు చెప్పారు. తైలాభ్యంగం, కొంప మునగదుగా. ఈ నెల రోజులు తలంటి పోసుకోకపోతే కొంప మునుగుతుందే. దివాస్వాపము, నిద్ర వస్తుందనుకోండి భగవంతుణ్ణి కాస్త ప్రార్థన చేయి, నాలుగు శ్లోకాలు చదువుకో, నాలుగు స్తోత్రాలు చదువుకో, నిద్ర కాస్త పోయింది. ఆ నిద్ర సమయం ఏదో ఓ అరగంటో గంటో ఉంటుంది, ఆ గంట సమయం నిద్రపోకపోతే అయిపోయింది. అవునా? దివాస్వాపం తథా వై కాంస్య భోజనం. ఇవాళ కాగితాల భోజనాలే కండి, ప్రతి వాళ్ళు ఏదొచ్చినా విందు భోజనాలే. వెండి కంచాలు, బంగారపు కంచాలు, బ్రహ్మాండంగా థడ 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 మెరిసిపోతుంటాయి. వెనకటి రోజుల్లో అరిటాకులో భోజనం చేసేవాళ్ళు, ఆ తర్వాత బాదమాకులో భోజనం చేసేవాళ్ళు. కొంచెం ఎండబెట్టుకున్నా పర్వాలేదు, ఇబ్బంది కలగవు అన్నటువంటి జీడి మామిడి ఆకులను విస్తరిగా కుట్టుకొని భోజనం చేశారు. మోదుగాకుల విస్తరైతే మరీ శ్రేష్టమన్నారు. అరటి దూట తీసుకొని వచ్చి పాయలు తీసి విస్తళ్ళు కుట్టుకొని భోజనాలు చేశారు. నిజంగా జాగ్రత్తగా మనమందరం విస్తట్లో భోజనాలు చేస్తే ఇతర వ్యాపారాలన్నీ మానేసి విస్తళ్ళ వ్యాపారం చేసుకుంటే చాలండి, వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అవునా కాదా? ఆ ఏం కొంటా ఇస్తాడు అనుకోబట్టి కాగితాల భోజనాలు చేయాల్సిన కర్మ పట్టింది మనకు. ఈ నెల రోజులైనా ఇవేమీ లేకపోతే ఎండిన ఆకులు అడ్డాకులతోటి కుట్టే విస్తళ్ళు ఉన్నాయి, అది కూడా విస్తరే అని అంటారు. ఆ శ్రేష్ట శ్రేష్టతమములలో తేడా లేదప్ప, విస్తరిలో భోజనం ఉత్తమమైన భోజనం. కనుక ఇక్కడ కంచాలలో పళ్ళాలలో భోజనాలు చేయకూడదు. ఈ బఫే డిన్నర్స్ లాంటివి అసలు దూరంగా ఉంచేస్తే కార్తీక మాస వ్రత నియమంలోనైనా మనం హాయిగా ఆరోగ్యంగా ఉంటాం. మఠే నిద్రా, ఇది కొంచెం పెద్దగా విస్తారంగా చెప్పుకోవలసినటువంటి విషయం కాదు. మఠముల ఎందు నిద్ర చేయొద్దు అన్నారు. నేను చాలా రోజుల బట్టి దీని గురించి ఆలోచిస్తే నాకెక్కడ రెమెడీ దొరకలే. పెద్దవాళ్ళని చాలామందిని అడిగాను, అడిగితే వాళ్ళు కూడా నాయనా ఇది పెద్ద పాటించదగినవలసిన అవసరం ఏం లేదురా అబ్బాయి అని కూడా అన్నారు. కానీ ఇక్కడ శాస్త్రం కాబట్టి మఠ నిద్ర అనేది నిషేధం. మఠాలంటే యతీశ్వరులు ఉండేటువంటి చోటు కనుక నీ నియమాలు వాళ్ల నియమాలకు ఇబ్బంది కలిగించకుండగా కొంచెం దూరంగా ఉండరా అబ్బాయి. దేవుడి గుడికి వెళ్ళాం, ఇంటికి వచ్చేసాం, ఇంకో చోటుకి వెళ్ళాం, సినిమా హాల్కి వెళ్ళాం, ఇంటికి వచ్చేసాం, ఏ రోజు కారు రోజు గృహమే. మరి మఠంలోకి వెళ్ళి అక్కడ నిద్ర చేయొద్దన్నారు. మఠానికి వెళ్ళొచ్చు, దండాలు పెట్టచ్చు, దస్కాలు పెట్టచ్చు, పూజలు పురస్కారాలు ఇవన్నీ మామూలే, నిద్ర మాత్రం అక్కడ చేయకూడదు అనేది నిషేధం చెప్పారు. సరే గృహస్నానం చెప్పుకున్నాం. నిషిద్ధములైనటువంటి రోజులలో పగటి భోజన రాత్రి భోజనాన్ని గురించి చెప్పుకున్నాం. వేదశాస్త్ర నింద చేయకూడదు అని చెప్పుకున్నాం. మొత్తం ఏడు. మొదటివి ఐదు, పరాన్నం పితృశేషాన్నం నిషిద్ధశ్చ భక్షణం వ్రాత్యాన్నం తిరదానంచ కార్తీకే పంచ వర్జయేత్. ఇవి ఐదు. గణాన్నం వృషలస్యాన్నం దేవలాన్నం అసంస్కృతం వ్రాత్యాన్నం విధవాన్నంచ కార్తీకే షడ్వివర్జయేత్. ఇవి ఆరు. ఇప్పుడు ఎన్నైనాయండి? ఐదు ఆరు పదకొండు అయినాయి. తైలాభ్యంగం దివాస్వాపం తథావై కాంస్యభోజనం మఠే నిద్రాం గృహే స్నానం నిషిద్ధే నిశి భోజనం వేదశాస్త్ర వినిందాంచ కార్తీకే సప్తవర్జయేత్. ఇవి ఏడు. మొత్తం ఎన్నైనా? పదకొండు, ఏడు, పద్దెనిమిది నియమాలు. ఈ పద్దెనిమిది సంఖ్యకు ఒక విలువ ఉంది. ఒకటి ఎనిమిది కలిస్తే తొమ్మిది, రెండు తొమ్మిదిలు పద్దెనిమిది. ఒకటి ఎనిమిది కలిస్తే తొమ్మిదేగా. సంఖ్యాశాస్త్రంలో గణిత శాస్త్రంలో అంకెలు ఎన్ని ఓ ప్రశ్న. ఖచ్చితంగా ఎన్ని అంటే అబ్బో ఎన్నో ఉన్నాయండి అన్నాడు. 35 సంవత్సరాలు లెక్కల మాస్టర్గా పనిచేసిన ఆయన. కాదండి, కొంచెం ఆలోచించి చెప్పండి అన్న. ఆయన సుమారు పావు గంట ఆలోచించాడు, సమాధానం దొరకలేదు ఆయన. నేను చెప్పే అంకెలలో చివరి అంకె తొమ్మిది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది, ఇంకా మించి అంకెలు ఉన్నాయా? దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తే 10 అయింది, 11 అయింది, 12 అయింది, 20 అయింది, 30 అయింది. కనుక చిట్ట చివరి అంకె పూర్ణ అంకె అది 9. కనుక 9ని 2 పెట్టి హెచ్చవేస్తే 9 2 18, 3 పెట్టి హెచ్చవేస్తే 3 9 27, మళ్ళీ 2 7 9. చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో ఎక్సర్సైజులు, ఇవాళ ఎక్కాల పుస్తకం ఎవరికి వచ్చండి? ఎంతటిని పాయింట్ పాయింట్ కొట్టుకోవడమే తప్ప మన గణిత శాస్త్రపు విలువ ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఎక్కాల పుస్తకంలో 9వ ఎక్కం జాగ్రత్తగా ఆలోచించండి. 1 9 9, 2 9 18, 1 8 18, 3 9 27, 2 7 9, 4 9 36, 3 6 9, మొత్తం లెక్కేసుకోండి. చాలా చిత్రమైనటువంటి విషయం. అంటే నీకు నిశ్శేషం అయిపోతుంది, ఎక్కడికక్కడ 9తో ఆగిపోతుంది. అంటే పూర్ణ సంఖ్య 9, ఇంతకు మించి ఏం లేదు. అలాగే గణిత శాస్త్రంలో లెక్కలు ఎన్ని అని అడిగారు ఒక ప్రశ్న. అబ్బో ఎన్నున్నాయండి ఇంతలా పుస్తకం అండి గణిత శాస్త్రం, లెక్కలు చాలా ఉన్నాయి. ఏమీ లేవు. ప్లస్ మైనస్ డివైడెడ్ బై 4 ఏదో ఉంది, హెచ్చవేతలు అంటారు మన తెలుగులో అయితే. ఈ 4 తప్ప 5 లెక్క ఏమైనా ఉందా? లేదుగా. కనుక గణిత శాస్త్రం మొత్తం తిరగవేస్తే తులామానం కాలమానం ఏ మానం తీసుకున్నా 4 లెక్కలు, ప్లస్లు మైనస్సులు డివైడెడ్ బైలు అలాగే హెచ్చవేతలు, 4 లెక్కలు. అంకెలు 9. ఇక్కడ 18 నియమాలు చెప్పారు. జాగ్రత్తగా వీటిని గమనించుకొని ఈ 18 నియమాలను పాటించి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవలి. నియమములు ఏమిటి అనేవి చెప్పుకున్నాం ఇప్పుడు. అయితే ఈ నియమములు, కార్తీక మాస వ్రతం నెల రోజులు 30 రోజులు ఉపవాస వ్రతం చేస్తూ నియమంగా పాటించే వాళ్లకు, మరి అన్ని రోజులు ఉపవాస వ్రతం చేయలేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఏమిటంటే కార్తీక మాసం సోమవారం ఇవాళ ఉపవాసం చేసి భోజనం చేద్దాం రాత్రికి అనుకుంటారు నియమంగా పెట్టుకొని. వాళ్ళ వరకు వాళ్ళు ఆ రోజు వరకు ఈ నియమాలు పాటించాలి ఖచ్చితంగా. అంటే కొంచెం నేను సవరింపులు ఇస్తున్నా సుమండి, ఉపవాసాలు 30 రోజులు ఎగ్గొట్టమని కాదు చెప్పడం ఉద్దేశ్యం, అది ఉండలేని వాళ్ళకి ఏమిటి అనేది శాస్త్రం ఏం చెబుతుంది అన్నమాట. పూర్ణిమనాడు మాత్రమే ఉండాలి అనుకున్నారనుకోండి, పూర్ణిమనాడు ఈ 18 నియమాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందువలన చేయవలసినటువంటి సత్క్రతువు కార్తీక మాస వ్రతం చేస్తూనే తనకు ఎంత అవకాశం ఉన్నదో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, నిన్న చెప్పిన మాట, జంతువునాం నరజన్మ దుర్లభం. ఇవాళ చాలా వచ్చినాయి కదండి, మండల దీక్షలు, ఆ దీక్షలు, ఈ దీక్షలు ఎన్నో వచ్చినాయిగా, మాలలు వేసుకుంటున్నారుగా, చెప్పులు విడిచిపెట్టేస్తున్నారుగా, వాళ్ళకు చెప్పిన నియమాలు వాడు పాటిస్తున్నారా లేదా? దీనికి అందరికి మూలం మన కార్తీక మాసమే, జాగ్రత్తగా ఆలోచించుకోండి. కాకపోతే ఇక్కడేమో ఉపవాస వ్రతం చెప్పారు, అక్కడేమో శుభ్రంగా భిక్షావందనం అని అందరిని కూర్చోబెట్టి సామూహికంగా ఇష్టం వచ్చినట్లుగా ఇడ్లీలు తినచ్చు, సాంబార్ దాగచ్చు, అన్నీ శుచిగా చేసుకుంటే అదైనా మంచిది, దాన్ని విమర్శించడం కాదు. ఇది మొదట అయ్యప్పమాలగా పుట్టింది. ఆ తర్వాత ఈ మన వాళ్ళ సొమ్మంతా కేరళ వెళ్ళిపోతున్నదని దుగ్ధ పుట్టి భవానీమాల, అబ్బెబ్బే భవానీమాల అంటే మొత్తం విజయవాడకి వెళ్ళిపోతుంది, మన ఊరు గుంటూరు సంగతి ఏమిటని కొంతమందికి కలిగి ఆంజనేయస్వామి మాల, సత్యదేవమాల, శ్రీశైల శివమాల, ఇట్లా రకరకాలు పుట్టినాయి. ఒక్క కార్తీక మాసం చేస్తే ఇవేవి అక్కర్లేదండి, ఈ నియమాలు పాటిస్తే చాలు. నియమములు పాటించడం ముఖ్యం కానీ అయ్యప్ప పేరుతో పాటించావా, అమ్మవారి పేరుతో పాటించావా, ఆంజనేయస్వామి పేరుతో పాటించావా, ఎవడు జరిగాడు? ఏదే ఉన్నైనా పూజించవచ్చు. ఏకో దేవ కేశవో వా శివో వా, ఇందుట్లో భేదమేం లేదు, ఏ దేవుడికైనా అర్చనం ఆరాధనం యథావిధిగా నిర్వహించుకోవచ్చును. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఇది అయిన తర్వాత ఇంకొక అంశం, అయ్యా ఏమేం చేయాలండి అసలు ఈ కార్తీక మాసంలో అని ఒక చిన్న ప్రశ్న వేశారు. మాసంలో స్నానం చెప్పాం కదా, శివకేశవ స్తోత్రాలలో ఏ స్తోత్రాలైనా చదువుకోవచ్చు. అసలు కార్తీక మాసం పుట్టిందే హరిహరాద్వైతం కోసం పుట్టింది. మనం ఊ నామాలు పెట్టుకొని విభూతి పెట్టుకున్న వాళ్ళని చావగొట్టడం, విభూతి పెట్టుకున్నటువంటి వాళ్ళేమో నామాలు పెట్టుకున్న వాళ్ళని భూతులు తిట్టడం, ఇది కొత్తగా మనం ఏర్పరుచుకున్నటువంటి ఒక దురభ్యాసం. కనుక శివ కేశవ స్తోత్రములు, అసలు శివుడు వేరు కేశవుడు వేరు కాదు. ఇది ఒక చిన్న ఉపాయం చెబుతాను మీకు. ఇప్పుడు సర్వం శివమయం జగత్ అన్నాడు శివభక్తుడు. సర్వం శివమయం జగత్ అన్నప్పుడు విష్ణువును పక్కన పెట్టేశావు, ఇప్పుడు సర్వశబ్దం ఏమైపోయింది అంటే శివుడిలో ఒక మినహాయింపు, పూర్ణచంద్రుల్లో ఒక నెలవంకకు గీత గీసినట్టేగా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే, పరిపూర్ణ పదార్థం భగవంతుడు శివుడు అన్నప్పుడు విష్ణువు కూడా ఇన్క్లూడ్ అంతే తప్ప విష్ణువు మినహాయించి మిగిలినటువంటి శివుడు మాత్రమే. ఒక పెద్ద వైష్ణవాగ్రేసరుడు, సమాజం అత్యున్నతమైన స్థానం ఇచ్చింది, కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి, మొన్నగాక క్రితముసారి జరుగుతున్నప్పుడు మర్నాడు పేపర్లో వచ్చింది ఆయన చెప్పాడు ఉపన్యాసం. ఏమని చెప్పాడు, కృష్ణానదీ తీరంలో అన్ని శివాలయాలు ఉన్నాయి, అందుకనే వర్షాలు పట్టలేదు, ఇక ముందు కట్టేటువంటివన్నీ విష్ణువాలయాలు కట్టండి, వర్షాలు బాగా పడతాయి అన్నారు. నీకు సమాజం ఇచ్చిన స్థానమేమి, నీవు మాట్లాడిన మాటకు విలువ ఏమి, ఇవాళ నువ్వు కట్టలేదు ఈ గుడి, నీ తాత కట్టలేదు ఈ గుడి, ఎప్పుడో కట్టారు, కొన్ని వందల తరాల బట్టి అర్చితములు అవుతున్నాయి ఈ మూర్తులు, నువ్వెవరు చెప్పడానికి ఈ శివుడు ఉన్నాడు కాబట్టి వర్షాలు పట్టలేదు కృష్ణానదీ తీరంలో అంటే, శివద్వేషాన్ని నీవు ప్రకల్పనం చేసినట్లేగా. ఈ మాట అవతల వాళ్లకు అవకాశం ఇస్తుంది. విష్ణువాలయాలు కూడా ఉన్న చోట వర్షాలు పట్టడం లేదు కనుక విష్ణువాలయాలన్నీ మానేసి శివాలయాలే ఏర్పరచుకోండి అని. ఎందుకు ట్రస్ట్ చేసి చెబుతున్నానంటే, ఈ విషయం చాలా చోట్ల శివాలయాలలోనే ఎక్కువ అభిషేకాలు జరగడం, శివాలయాల్లోనే జ్వాలా తోరడం వంటివి జరగడం ఇలా జరుగుతున్నాయి. కార్తీక మాసం నెల రోజులు మన వాళ్ళందరూ పాటిస్తున్న నియమం, తప్పేం కాదు. విష్ణువాలయానికి వెళ్ళొద్దని చెప్పకూడదు. ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరే. ఎందుకంటే ఎక్కడ సర్వం శివమయం జగత్ అన్నప్పుడు విభాగం చేస్తే విష్ణువుని పక్కన పెడితే, సర్వం విష్ణుమయం జగత్ అన్న చోట శివుణ్ణి పక్కన పెట్టినా అంతేగా. ఇది అపరిపూర్ణ పదార్థమైంది, అది అపరిపూర్ణ పదార్థమైంది. కనుక నీకు సమీపమునందున్న దేవాలయమునందు అని చెప్పారు. అది అమ్మవారి దేవాలయమైనా, గణపతి దేవాలయమైనా, సూర్య దేవాలయమైనా, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళు. అసలు దేవాలయానికి వెళ్ళావా లేదా అన్నది లెక్క గాని, ఏ దేవాలయానికి వెళ్ళాలి ప్రధానం అన్నది లెక్క కాదు. సర్వత్ర భగవాన్ ఆస్తే, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అయితే నీవు గుర్తించడానికి ఓ గుర్తింపు ఉండాలి కాబట్టి దేవాలయం అన్నారు. అంతే తప్ప, దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు. ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గర బాగా చదువుకున్నాడు. గురువుగారు చదువు చెప్పడం అయిపోయింది. నాయన, కాశీలో ఫలానా ఆయన ఉంటాడు, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆ చివరి చదువేదో నీకు ఆయన చెబుతాడన్నాడు. సరే, ఈయన పడుతూ లేస్తూ కాశీదాకా ప్రయాణం చేశాడు. వెళితే ఆయన ఎక్కడుంటాడండి అంటే, అది అక్కడ ఉంటాడు, ఆ శివాలయంలో ఉంటాడు, కాస్త చూసిపోవచ్చు అన్నారు. వెళితే ఆయన ఒక పిచ్చివాళ్ళగా కనపడ్డాడు. సరే, ఆయన ఏం చేశాడు, శివలింగం నెత్తిన రెండు కాళ్ళు పెట్టి పడుకున్నాడు. ఇప్పుడు ఈయన దగ్గర ఆయన చదువుకోవడానికి వచ్చింది, రెండు కాళ్ళు శివుడి నెత్తిన పడుకున్న వాడి దగ్గర నేను ఏం చదువుకుంటాను, నాకు ఆయన ఏం చెబుతాడు అనుకోని ఈయన మధురపడ్డాడు. కాసేపటికి ఆయన నిద్రపోయిన వాడిని నిద్రలేచాడు. నన్ను అయినా వచ్చావరా అబ్బాయి వెంకటేశ్వరరావు అన్నాడు. వచ్చాను, నా సంగతి ఈయనకి ఎట్లా తెలిసింది నిద్రపోతున్న వాడికి అనుకోని. సరే, ఆ సంగతి నుండి తర్వాత మాట్లాడుకుందామండి. ఒక చిన్న విషయం చెప్పండి, మీరు శివుడి మీద కాళ్ళు పెట్టి పడుకున్నారు కదా, ఇది దోషం కదా. ఫలానా గురువు గారు మీ దగ్గర చదువుకోమని పంపించారు, మరి మీ దగ్గర నేనేం చదువుకోవాలి, దేవుడి నెత్తిన కాళ్ళు పెట్టేవాడికి. ఊరు ఆయన పొరపాటున పడ్డట్టున్నాయిరా, ఆ కాళ్ళు కాస్త ఆ శివుడు లేని చోట పెట్టు అన్నాడు ఆయన. అనగానే ఈ కాళ్ళు పట్టుకొని పక్కన పెట్టబోయినాడు. అక్కడో శివలింగం, ఆ పక్కన పెట్టబోయినాడు, అక్కడో శివలింగం. ఈయన రౌండ్ తిప్పాడు, ఎక్కడికి లాగి పెట్టినా మళ్ళీ ఓ శివలింగం పుడుతుంది, ఆ శివలింగం మీదే కాళ్ళు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. నాయన, నీకు చెప్పవలసిన చివరి పాఠం ఇదేరా, మీ గురువుగారి దగ్గర నువ్వు చదువుకుంటే ఇది చెప్పొచ్చు ఆయన, కానీ ఆ మాట మీద నీ విశ్వాసం ఉంచుతావో లేదో అని నా దగ్గరికి పంపించాడు. నీకు చెప్పవలసిన మాట చెప్పాను, సర్వత్ర భగవాన్ ఆస్తి. రూపమేదైనా కావచ్చు, సగుణ నిర్గుణ స్వరూపములలో నిర్గుణము పరిమితమైనటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే ఆరాధన చేయబడుతుంది. సగుణారాధన ఎవరైనా చేయవచ్చు. సగుణ స్వరూపములు ఎక్కడ ఏ దేవాలయంలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడే సగుణస్వరూపం. మన కోరికలు తీరాలంటే సగుణ స్వరూపం దగ్గర కోరికలు తీరుతాయి. కోరికలన్నీ విడిచిపెడితే నిర్గుణ స్వరూపం. విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా లేంగా. కనుక మనకు దేవాలయానికి వెళ్ళడం. చివరగా ఒక మాట చెబుతారండి, ఈ నియమాలన్నీ చెప్పిన తర్వాత, కార్తికే కేశవశ్యాగ్రే నమస్కుర్వందియే సకృతు సర్వపాప వినిర్ముక్తాః అశ్వమేధ ఫలం స్మృతం. కార్తీక మాసంలో కేశవుని సన్నిధానానికి వెళ్ళి, మళ్ళీ కేశవుడు అంటే హుత కదా, విష్ణువు అనే అర్థం వస్తుంది. కశ్చ ఈశశ్చ వశ్చ కేశవ, రాత్రి చెప్పుకున్నా ఈ మాటలు. కహా బ్రహ్మ వహా విష్ణు ఈశరః శంకరః. త్రిమూర్త్యాత్మక బ్రహ్మస్వరూపం, ఏ దేవాలయానికైనా వెళ్ళు, ఇబ్బంది ఏం లేదు. ఇంకో విషయం కూడా చెప్పాం, మరి అమ్మవారిని మినహాయించారేమండి ఇక్కడ, ఏమి మినహాయించలా, హరి అన్నాం. హృయు హరణే ధాతువు మీద ఈ పుట్టింది హరి అయింది, ఆ పుట్టింది హర అయింది, దానికి ఈం చేరిస్తే హ్రీం అయింది, అది అమ్మవారేగా శక్తి బీజం. కనుక ఏ దేవాలయమైనా సరే వెళ్ళడం అనేది ముఖ్యం, ఆ దేవత యందు విధేయభావాన్ని ప్రకటించడం అనేది ముఖ్యం. ప్రాతకాలంలో ఇంటి దగ్గర దీపారాధన చేయమన్నారు. ఇంట్లో దేవమందిరంలో దొడ్లో తులసి కోట దగ్గర నేను మీ అందరికీ మనవి చేసేది సవినయంగా, లేవని కాదు కానీ లేని వాళ్ళు ఖచ్చితంగా తులసి కోట ఇంట్లో పెట్టుకొని తీరాలి. ఇది ప్రధానమైన నియమం కార్తీక మాసం అనుకోండి. కావాలంటే నేను ఒక ఏర్పాటు కూడా చేస్తా మీకు. మారుతీనగర్లో చెప్పా, ఏకాదశి రోజున వచ్చిన వాళ్ళకందరికీ లేదనకుండగా తులసి మొక్కలు పంచిపెట్టారు. మొక్క 10 రూపాయలు అవుతుంది, మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే ఇదిగో శ్రీహరి ప్రసాదరావు గారు ఇక్కడ ఉన్నారు, తులసి మొక్కలు కావాలంటే వచ్చిన భక్తులకు తులసి మొక్కలు ఇవ్వడం ఆయనకి అంత పెద్ద కష్టమైన విషయం కాదు. ఇవ్వడం ముఖ్యం కాదు, ఇచ్చిన దానిని భద్రంగా శుభప్రదంగా మన ఇంటిలో ప్రతినిత్యము అన్ని నీళ్లు పోసి పెంచి పెద్ద చేసుకోవడం చాలా ముఖ్యం. తులసి ఉంటే క్రమశిక్షణ వస్తుంది మనకు. జాగ్రత్తగా ఆలోచించండి, సూర్యోదయానికి ముందు నిద్ర నీళ్లు పోయాలి, తులసి మొక్కలో నీళ్లు పోసేటప్పుడు స్నానం చేసే పోయాలి. మీరు ఎన్నింటికి నిద్రలేస్తారు? 360 రోజులు కార్తీక మాస నిద్రేగా, ఇంతకంటే క్రమశిక్షణ ఏముందండి? క్రమశిక్షణ అంటే ఏమిటన్నారు, మనం ఎన్నింటికి నిద్రలేవాలి, ఎన్నింటికి నిద్రపోవాలి, ఈ నిద్రకు నిద్రకు మధ్య మనం చేయవలసినటువంటి ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారం పనులు ఏమిటి, దంతధావనం, కృత్యం, అలాగే స్నానం, ఇదేగా క్రమం మరుసమే. కనుక మనకు క్రమశిక్షణ నేర్పేది ఒక తులసి మొక్క అని మీరందరూ భావించి తప్పనిసరిగా ప్రతివారి ఇంటిలో ఓ తులసి మొక్క పెట్టుకోండి. మీరందరూ కూడా ఆ తులసిమాత లక్ష్మీదేవత అనుగ్రహాన్ని తప్పక పొందుతారు, అందులో సందేహం అక్కర్లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, తులసి అంటే నారాయణమూర్తికి చాలా ఇష్టం, తులసితో అర్చన చేస్తే చెబుతారు గ్రంథంలో. కొన్ని విషయాలు నేను అట్లా పక్కన పెడతా, ఎందుకు పెడతానంటే మళ్ళీ 4 రోజుల పురాణం ఉంది ఇక్కడ, 30 రోజులు, వీళ్ళల్లో ఎవరు రాలేదనుకోండి మళ్ళీ నాకు లోపమే కదా. కనుక మీరందరూ రావాలి, కార్తీక మాసం 4 రోజులు పురాణం వినాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కాక ఇంకా విశేషాలు ఎన్నో ఉన్నాయి అందులో, వాటన్నింటినీ చెప్పుకోగలం. సరే, ఇక్కడ ప్రధానమైనటువంటి మరో అంశం తులసి మొక్కను అర్చన చేయడం. అందుకని క్షీరాబ్ధి ద్వాదశి రోజున ప్రత్యేకంగా తులసి మొక్క తెచ్చి నాటుకొని ఆ రోజున ఉసిరి కొమ్మను పక్కన పెట్టుకొని తులసి అర్చన, క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము స్వామివారు నిద్ర మేల్కొనినటువంటి రోజు కనుక ఆ రోజున ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట. ఇలా వరుసని చేయవలసినటువంటివి శివకేశవ భేదం లేకుండగా అర్చనము. అర్చనం చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్లకు శంకరాచార్య స్వామి వారు కానీ వేదవ్యాసుడు కానీ ఇంకా అనేక మంది మహానుభావులు దివ్యములైన స్తోత్రాలు ఎన్ని చెప్పారో. ఏదో ఒక స్తోత్రముని కాలం క్షేపం కావడమేగా కావలసింది. నువ్వు పనికి మారిన పోచుకోరులు కబుర్లతో కాయేదానికంటే ఓ మంచి దివ్యమైన స్తోత్రం చదువుకోండి. ఒక విష్ణు స్తోత్రం, ఒక శివస్తోత్రం అని నియమం పెట్టుకొని చదువుకోండి. మనకు పంచాయతన పూజ చెప్పారు శంకరాచార్య స్వామి వారు, ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం, చాలా చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న స్తోత్రాలు పెట్టుకొని ఈ 5 రకాల దేవతలకు సంబంధించిన స్తోత్రాలు 5 స్తోత్రాలే చదువుకోండి చాలు. రోజుకి ఒక 10 నిమిషాలు 12 నిమిషాల్లో 5 స్తోత్రాలు అయిపోతాయి అష్టకాలు తీసుకుంటే. కనుక దాని గురించి పెద్ద విచారణ అక్కర్లేదు. శివకేశవ భేదరహితంగా స్తోత్ర పారాయణం, ఇంకొంచెం అవకాశం ఉంది షోడశోపచార పూజ చేయటం, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఈ షోడశోపచారములతో చేయటం. ఇది కూడా అవకాశం లేని వాళ్ళు ఉండొచ్చు. అందరూ అర్చన చేస్తారా అంటే వాళ్ళకి మంత్రాలు రావద్దండి. ఇప్పుడు మంత్రాల పుస్తకాలన్నీ మేము సప్లై చేయొద్దు. ఇవాళ ఎవరినైనా బ్రాహ్మణి గదించి మా ఇంట్లో కాస్త పూజ చేయించి పెట్టండి అంటే ఎంత ఇస్తావు, 1000 రూపాయలు ఇస్తావా అని అడుగుతున్నారు. ఇవ్వడం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు, కానీ 1000 రూపాయలు ఇస్తే తప్ప మన ఇంట్లో కార్తీక మాసం 4 రోజులు పూజ జరగదంటే, కార్తీక మాసం 4 రోజులు బ్రాహ్మణి వచ్చి మన ఇంట్లో పూజ చేయాలంటే 30000 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాం ముందు? కనుక చిక్కులు ఇబ్బందులు ఉన్నాయి. మనము నేర్చుకొని మనము భగవంతుడి అర్చన చేసుకోవచ్చు, తప్పేం లేదు షోడశోపచారాలతో. తర్వాత నామజపం చేసుకోవటం, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాత్రి చెప్పుకున్నాం ఏకాహాలను గురించి, సప్తాహాలు చేశారు నామమే. అలాగే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలవు నాస్త్యేవ 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 గతిరణ్యథ కలిసంతరణోపనిషత్తు. అయితే ఇక్కడ మళ్ళీ శివనామం విష్ణునామం చెప్పారు, మళ్ళీ శివుడి సంగతి ఏడని, శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ మనశివమేవ నిరంతరం. శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాట నామజపం. సంధ్యాకాలములు అంటే ఉభయ సంధ్యాకాలంలో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయ అనంతరం దీపాలను వెలిగించడం. ఉదయమేమో తులసికోట దగ్గర దేవమందిరంలో వెలిగించమన్నారు, సాయంకాలం దేవాలయానికి వెళ్ళి అక్కడ వెలిగించమన్నారు. ఇది కాక దీపదానం, దీపదానాన్ని గురించి మళ్ళీ ఇంకొంచెం వివరంగా రేపు చెప్పుకుందాం. దానాలలో తాంబూల దానం. తాంబూలం అంటే ఏదో ఒక్కలుంటే ఒక్కలు, తాము తవలపాకులు, సున్నం, ఈ మూడు కలిస్తే తాంబూలం అని ఇచ్చేవాడు. ఇప్పుడు సున్నం పూసిస్తే ఏం చేస్తారు? అందువల్ల తాంబూలం అంటే తాంబూల ద్రవ్యములు కొన్ని చెప్పారు, ఏలక్కాయలు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వడం తాంబూల దానం అన్నదానికి అర్థమని. యథావకాశం మళ్ళీ దాన విషయంలో అన్నీ సేకరించుకునేందుకు అవకాశం లేకపోతే మనకు దొరికినటువంటి లభ్యములైన ద్రవ్యాలనైనా తాంబూలంలో పెట్టి ఇవ్వడం. ఫలదానం ఏమీ లేదు, పండు ఉన్నది ఇంట్లో ఆ పండుని దానం చేయండి. తిలదానం, నువ్వుల దానం, దాని మీద వివరణ ఇందాక చెప్పుకున్నాం. ముఖ్యమైన దానములలో సాలగ్రామ దానం ఒకటి, ఇది కొంచెం వివరంగా చెప్పుకోవాలి. సాలగ్రామం కొనేది కాదు, అమ్మేది కాదు. ఇప్పుడు అమ్ముతున్నారు, కొంటున్నారు, దీనికి ఫలం ఉందా లేదా? చాలామంది నేను గమనించా తీర్థయాత్రలకు వెళుతుంటారు, అక్కడ శివలింగాలు అమ్ముతుంటారు, ఏదో గాజు పూసలవో ఏవో, అబ్బో చాలా గొప్పవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరో వస్తారు, పొరిగింటి వారు ఏమండి మీ ఇంట్లో లింగాలు పెట్టుకున్నారు ఏమిటి అంటారు. అనగానే ఈ లింగాన్ని ఉంచాలా పారేయాలా? పారేయలేరు, ఉంచలేరు, ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ నానాంటి వారి దగ్గరికి వస్తారు, ఏమండి ఏం చేయాలి? అయినా గుళ్ళో పెట్టు, ఆ గుళ్ళో దేవతలతో పాటు రోజువారీ ఏదో పూజ పుష్పమో ఒకటి వేస్తారు సరిపోతుంది. తెచ్చావుగా నువ్వు, కనుక తెచ్చుకునేటప్పుడే ఆలోచించాలి. సరే, ఏదో విధంగా సాలగ్రామాన్ని సేకరించుకొని క్రయ విక్రయ సంబంధం లేకుండా అయితే మంచిది. తప్పనిసరిగా కొనవలసిన పరిస్థితి వస్తే కొనైనా సరే ఒక అయ్య చేతిలో దానం చేయాలి. ఎవరికి? నిత్యము దేవతార్చన చేసుకునే వానికి చేయాలి. కానీ ఇది వెళ్ళగానే తీసుకెళ్ళి అక్కడ మురుగుండ్లో పడేసేటువంటి వాడికి ఇచ్చి ఉపయోగం లేదు. కనుక నిత్య దేవతార్చన చేసే బ్రాహ్మణుకు సాలగ్రామ దానం. దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పదన్నారు. మీకు ఏ దానం చేసినా దీని మీద ఒక కథ కూడా ఉంది, సాలగ్రామ దాన మహిమను చెప్పేటువంటిది కార్తీక మాసంలో. అన్నదానం ఎందుకు గొప్పదంటే మీరు ఏ దానం చేసినా తృప్తినివ్వదు. తృప్తి పడేవాడు ఏరిచ్చినా తృప్తి పడతాడు. మంచి పంచల చాపలు కొనుక్కొచ్చాం, అన్నీ బాగానే ఉన్నాయి కండి, అంచు మరీ సన్నగా ఉందండి, కొంచెం వెడల్ పంచ అయితే ఎంత బాగుండేది. నా చిన్నతనంలో 2-3 రకాలే ఉండేవి ధోవతులు, అంచులు. ఇప్పుడు 70-80 ఇంకా పై మాటే 100 దాటిపోయింది. వాడు కట్టుకున్నాడని నే కట్టుకోవడం, నే కట్టుకున్నాడని ఈ పక్క ఆయన కట్టుకోవడం, మోకాలుగాకా అంచులే. అది వికారంగా ఉండదండి, ఆడవాళ్ళు చీర కట్టుకున్నట్టుగా చండాలంగా. అయినా సరే అది ఏదో పెద్ద గొప్ప అందం అనుకోని, వ్యాపారం కదా, వాళ్ళు అమ్ముకుంటున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు, కొనుక్కున్న ఉన్నదే మార్కెట్లో కాస్త కంటికి నదరగిన పండుగ దానం చేస్తున్నాను. తృప్తినివ్వదు. బంగారం ఇచ్చారు, 80 తులాల బంగారం ఇచ్చారు, ఆ 20 గ్రాములు కూడా కలిపితే బాగుండు, ఆ 20 తులాలు కలిపితే బాగుండు కదా అనిపిస్తుంది, తృప్తి కలగదు. కనుక యాతావాత తేలిన విషయం ఏంటంటే దానము తృప్తినిచ్చేది అన్నదానం మాత్రమే. అన్నేన స్తృప్యతి జనః. ఎందువలనంటే వడ్డిచ్చారు, ఇంట్లో వండిన పదార్థాలు వరుసలే తింటున్నారు, తింటూ ఉంటే ఏమండి ఇంకా 2 గారెలు వేసుకోండి అన్నాడు. వద్దండి అన్నాడు. వేసుకోవయ్యా మరో 2 గారెలు ఇబ్బంది ఏమిటి? అబ్బాబే వద్దండి అంటాడు, విస్తరి మీద పడుకుంటాడు. ఎందుకంటే ఇంతకంటే తెల్లేడు కనుక, అది తృప్తినిచ్చినట్టేనా కాదా? కనుక అన్నదానము వలన తృప్తి కలుగుతుంది. ఇది కాక గోదానం. దానములలో విశిష్టమైనటువంటి దానం, దశదానములలో గోదానం చెప్పారు, షోడశ మహాదానములలో గోదానం చెప్పారు. గోదానమునకు సంబంధించిన వివరం ఏమిటి? వివరం అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అత శాంతిం ప్రయచ్చమి. ఒక గోవు యొక్క శరీరంలో 14 లోకాలు ఉన్నాయట. ఆ 14 లోకాలను దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో, ఒక గోవును దానం చేస్తే అంత ఫలం వస్తుంది. ఎంత ఫలం అన్నారు? సరే, దాని విషయం తర్వాత చెబుతా. మన దగ్గర 14 లోకాలు మన అధీనంలో ఉండొద్దు దానం చేయాలంటే, మన వస్తువు కదా దానం చేయాలి. వాడెవడు ఏమయ్యా, ఆ కొండ మీద 4 ఎకరాలు ఉంది, అది నువ్వు వ్యవసాయం చేసుకుంటే వాడు ఏం చేసుకువస్తాడు? ఉపయోగం లేనిది. గోవు మనదైనప్పుడు ఆ గోవును దానం చేయాలి. దాని మీద మళ్ళీ సబత్సాం గాం పయస్వినీం దూడ ఉండాలి, పాలనిచ్చేదే ఉండాలి, అటువంటి గోవును దానం చేయమని. స్వర్ణశృంగీం రౌప్యఖురాం దుగ్ధదోహం
స్వర్ణ శృంగం అంటే బంగారపు కొమ్మలు ఉండాలి, గిట్టలేమో వెండి గిట్టలు ఉండాలి. అండ్ మీరు చాలా కాలమైంది మంచి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, వయస్సు మీరిన వాళ్ళు ఉన్నారు కదా, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా బంగారపు కొమ్ములున్న ఆవును కానీ వెండి గిట్టలున్న ఆవును కానీ చూశారా? అసలు ఎవ్వరు చూసుంటారు. మరి ఇక్కడ బంగారపు కొమ్ములేమిటి, వెండి గిట్టలేమిటి, ఎక్కడ తీసుకొస్తాం మనం? వాడెవడో భారతంలో కథ, ఒక చెవి మాత్రం తెల్లగా ఉండాలి, మిగిలినటువంటి గుర్రం అంతా నల్లగా ఉండాలి, అట్లాంటి గుర్రాలు ఓ 1000 గుర్రాలు నాకు ఇస్తే నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. సరే తీసుకొచ్చాడు, చేశారు, 4 ఇచ్చారు, 4 కూతుళ్ళు ఇచ్చాడు, ఏదో వివాహం చేశాడు, అయిపోయింది. అది కథ వేరే. ఎందుకు చెప్పారంటే స్వర్ణశృంగం అంటే తగదు కదా, ఎక్కడ తీసుకొస్తాయి బంగారపు కొమ్ములు ఆవులంటే? కన్యాదానం చేస్తారు కదండి, కన్యాదానం చేసేప్పుడు శ్లోకం ఉంది, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా. బ్రహ్మలోకం రావాలంటే ఏం చేయాలంటే ఒక కన్యాదానం చెయ్యి. కన్యాదానం చేసేటప్పుడు ఎటువంటి కన్య? కనక సంపన్నాం బంగారపు ఆభరణాలతో అలంకరించిన కన్యను దానం చేయమని. ఏదో పాపిటి బిళ్ళ దగ్గర నుంచి, జడబిళ్ళ దగ్గర నుంచి, కంఠహారాల దగ్గర నుంచి, అరవంకీల దగ్గర నుంచి ఎన్ని పెట్టేవాళ్ళండి వెనక. ఇవాళంతా గాంధీగారి బొమ్మలతోనే అన్నీ చూసుకోండి మీరే, ఇక చూసేది లేదు, ఏం లేదు. మంగళసూత్రం ఏమో 1.5 చిహ్నంతో చేయిస్తారు, 3 చిహ్నాలు దాటకూడదండి, మళ్ళీ మార్పించి చేయించుకోవాలి కదా. మంగళసూత్రం ఏమో ఇంతదే, తర్వాత నగలేమో అసలేమి ఉండవా. శాస్త్రం ఏం చెప్పిందో దానికి విరుద్ధంగా నడుచుకోవడమే మన పనే. స్వర్ణశృంగీం అంటే దాని అర్థం, ఆడపిల్లను కన్యాదానం చేసేటప్పుడు ఎలాగైతే బంగారపు ఆభరణాల చేత అలంకరించి దానం చేస్తామో, కొమ్ములకు బంగారపు గొలుసులను అలంకారం చేసి దానం చేయమన్నారు. రౌప్యఖురాం, మనకి పట్టాలు పెడతారు కదండి కాళ్ళకి, వెండి పట్టాలను చేయించి తొడిగి, ఏదో గిట్టలాకారంలో కొమ్ములాకారంలో కాస్త బంగారం కాస్త వెండి కలిపి చేస్తున్నారు, అది కూడా మంచిదే, తప్పేం కాదు. కనుక ఎందుకు చెప్పారంటే ఈ మాట, అలంకృతమైన గోవు లేకపోతే అసలు పొరపాటున బంగారపు కొమ్ములతో యావైనా పుట్టింది అనుకోండి, దాన్ని బతకనిస్తారండి? శుభ్రంగా దాన్ని చంపేసి ఆ కొమ్ములు కాజేయరు. దాని చర్మం కావాలి, దాని మాంసం కావాలి, అన్నీ కావాలి, దానికోసం చంపుతున్నారా లేదా? ఇవాడ ఒరే భూమి ఉన్నదిరా, భూమిలో పంట పండించుకొని తినరా అంటే భూమిలో ఉన్నటువంటి గని పదార్థాలన్నీ నాకే స్వాధీనం కావాలి, ఈ తరంలోనే నాకే ఉండాలి. ఎంత దురాశ మానవుణ్ణి పాడు చేస్తుందో చెప్పడానికి వెళ్ళేది. భూమిని పంట పండించుకో, పంట ఈ సంవత్సరం పడుతుంది, వచ్చే సంవత్సరం పడుతుంది, భూమి ఉన్నంతకాలం పండుతూనే ఉంటుంది, కమ్మగా తిను హాయిగా కడుపు నిండా, ఇది చాలదు, ఏదో చెయ్యాలి కోరిక. సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే, గోదానంలో వెండి కాళ్లకు కొమ్ములకు బంగారము తగిలించి దానం చేసి అలంకారం చేసి, అదేమిటంటే నాభికి ఊర్ధ్వభాగం అంతా బంగారంతో అలంకరించుకోమని, నాభికి అధోభాగంలో వెండితో అలంకారం చేసుకోమని మనుష్యులైనా సరే. ఇప్పుడు కొంతమంది సంపన్నులు ఏం చేస్తున్నారు, బంగారపు పట్టాలు అక్కర్లేనివి, మెళ్ళలోనేమో ఈ పిచ్చి గొలుసులు చెవులకి వాటికి పెట్టుకునేటువంటివి, అంటే వెరైటీలు కావాలి కదా, ఈ ఫంక్షన్కి వెళ్తే ఇది, ఆ ఫంక్షన్కి వెళ్తే అబ్బో ఎన్నున్నాయి నగలు, అనుకోవడం కోసం చేయించుకునే నగలివి పిచ్చి బంగారం. ఇప్పుడు ఏదో రేపు ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో బ్రహ్మాండమైనటువంటి గాజుల దగ్గర నుంచి, మురుగుల దగ్గర నుంచి, ముక్కు పడకల దగ్గర నుంచి అన్ని మేడాలు పెడుతున్నారట, మేడాలే అన్నీ పిచ్చి నగలు ఎప్పుడు పెట్టుకుంటామో చెవికి, చెవి కాస్త పాడైపోతుంది, మెడలో వేసుకుంటే మెడలో మచ్చలు వస్తాయి, తెలుసు అందరికీ. వచ్చిన తర్వాత వైద్యం చేయించుకుందానిలే పిచ్చి ఆలోచన. బంగారము వెండి శరీరం మీద అలంకరించుకోదగినవి, అందులో స్వచ్ఛమైనవి దొరికితే మణులు మాణిక్యాలు రత్నాలు పగడాలు వాటిని అలంకారం చేసుకోమన్నారు. ఆ ఆభరణాలు శిరస్సు నాభికి ఊర్ధ్వభాగంలో బంగారం, నాభికి అధోభాగంలో వెండి అలంకారం చేసి ఎలాగైతే కన్యాదానం చేస్తామో అలా గోదానం చేయాలి. ఏమండి ఇంత విస్తృతంగా దానం చేశాం, బాగానే ఉంది, ఫలమేమిటి అన్నారు. గవామంగేషు తిష్టంతి రోమణామష్టోత్తరం శతం తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకీ మహీయతి. మనిషి సుఖాలను భవించాలని అనుకుంటాడుగా, ఇక్కడ మనకు పరిమితంగా ఉన్నదారిని దానం చేసుకొని రేపు సమనంతరంలో ఇంతకింతా భోగం అనుభవించాలి, అందుకోసం దానం. ఒకటి దోషం పోవడం కోసం దానం, రెండవది లాభం రావడం కోసం దానం. ఈ దానం వలన గోవు శరీరం మీద ఎన్నైతే రోమాలుంటాయో ఆ రోమ వలన 108 బట్టి హెచ్చవేస్తే ఎంత సంఖ్య అవుతుందో, దానిని మళ్ళీ 1000 బట్టి హెచ్చవేస్తే ఎంత సంఖ్య అవుతుందో,
అన్ని సంవత్సరాల పాటు స్వర్గలోకంలో నివాసం చేస్తాడు. ఒక్క గోవును దానం చేస్తే గోదానం. మరి ఇక్కడ ఎందుకు చెప్పారు మిగిలిన రోజుల్లో చేయకూడదు అంటే, మిగిలిన దానికంటే విశిష్టమైన ఫలం కార్తీక మాసంలో వస్తుంది కనుక కాలానుగుణమైన దానం కనుక గోదానం ఉన్నాయని మీరు చాలా చెప్పారండి. గోదానాలు ఎక్కడ తీసుకొస్తాము, గొలుసులు ఎక్కడ చేయిస్తాము, పట్టాలు ఎక్కడ చేయిస్తాము, మా వలన అవుతుందా అనుకోవచ్చు. ఒక ఉసిరి పండు దానం చేయమన్నారు, ఆమలక దానం అన్నారు దీన్ని. ఇవేవీ లేవనుకోండి, మన చేసే పనులు పుణ్యాలు కానీ పాపాలు కానీ మనస్సు శరీరము వాక్యే కదా చేస్తుంది. నీకు అత్యంత సులభంగా పుణ్యం వచ్చే ఓ మార్గం చెబుతా వినవయ్యా. భగవద్గీత కించిత్ అధీత, శంకరాచార్య స్వామి వారు కూడా చెప్పారు, భగవద్గీత పారాయణం చేసుకో హాయిగా. దీన్ని కూడా ఎంత లిస్ట్ లిస్ట్ లిస్ట్గా వెళ్ళింది అంటే, భగవద్గీతకు 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. అలవాటు ఉన్నవాళ్ళు చేస్తే గంట గంటం బాగుపడుతుంది, అలవాటు లేని వాళ్ళు చేస్తే 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల సమయం మాకు ఏదండి, ఎక్కడ చేస్తామండి? దీన్ని మళ్ళీ విభాగం చేసి 2 భాగాలుగా 2 9 18 అట్లా చేసుకొని అయినా అధ్యాయాలు, అంత ఓపిక లేదు ఏం చేయాలండి? 3 రోజులు చేసుకో, 3 6 18, అంత ఓపిక లేదండి ఏం చేయాలన్నారు. ఒక్క పని చేయనైనా రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకోమన్నారు. అబ్బే దానికి కూడా ఓపిక లేదండి అంటే, కార్తీక మాసంలో ఒక ఎగ్జాంప్షన్ ఏమిచ్చారంటే, విభూతిం విశ్వరూపంచ, విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము 2 అధ్యాయాలు, 10 11 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు 30 రోజులు పారాయణం చేసుకోరా. అబ్బే మాకు అంత తీరిక కూడా లేదండి అన్నవాళ్ళకి, ఒక్క శ్లోకమైనా రోజు చదువుకో, ఏదో ఒక శ్లోకం నీకు నచ్చిన శ్లోకం. ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారండి తగ్గించి చెప్పమంటే? కొన్ని చోట్ల చెప్పారు, ఎ పాదం పదమేవవా, ఇది భగవద్గీత అనే భావన కలిగి ఉండే ఆ భగవద్గీతలోని ఒక పాదం చదివితే చాలు, అది కూడా పుణ్యమే. ఒక పాదం చదివితే 2వ పాదం కూడా చదవాలనిపిస్తుంది కదా, సంకల్పం. 2 పాదాలు చదివిన తర్వాత శ్లోకం అంతా చదువుదాం అనిపించవచ్చు కదా, శ్లోకం అంతా చదివిన తర్వాత అధ్యాయం చదువుదాం అనిపించవచ్చు కదా. ప్రారంభము పెంచుకోవడం. అందుకోసం భగవద్గీతలో ఎ పాదం పదమేవవా, ఒక్క పదాన్ని అనుకోరాను ఆయన. దీనికే చెబుతారు, ఒక మహారాణి గారు ఒక శాస్త్రులు గారిని పిలిచి, ఏమంటే భగవద్గీత వినాలనుకున్నాను చెప్పమండి అని చెప్పారట ఆయన. ధర్మక్షేత్రే కురుక్షేత్రే చాలండి అన్నది ఆమె. అదేమిటండి చాలంటారు, ఏమిటి భగవద్గీత వినాలనుకున్నారు కదంటే, భగవద్గీతలో చెప్పిన విషయం అంతా ఇందులో వచ్చేసింది కదండి. ధర్మం క్షేత్రే క్షేత్రే కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, చాలు కదా జీవితం బాగుపడటానికి. ఒక్క పదమైనా బాగు చేస్తుందయ్యా భగవద్గీత ఆరాధన చేయడం. తర్వాత వనసమారాధనం అని చెప్పారు, వనంలో భోజనం చేయడం. కొన్ని దోషాలుంటాయి, ఆ దోషాలు పోవడం కోసం కార్తీక మాసంలో వనసమారాధనం చెప్పారు. మళ్ళీ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమంటే, నక్తవ్రతం అని అక్కడ చదువుతున్నారు, ఇక్కడేమో కార్తీక మాసంలో కమ్మగా పిండి వంటలతో భోజనాలు చేయమంటున్నారు, ఇది చేయాలా అది చేయాలా అంటే, ఇది చేసేవాళ్ళు ఇది చేయండి, అది చేసేవాళ్ళు అది చేయండి అంతే తప్ప దీనికి అది ప్రతిబంధకంగా తలచడం కానీ దానికి ఇది ప్రతిబంధకంగా తలచడం కానీ అవసరం లేదు. నా చిన్నతనంలో వనసమారాధనలు జరిగేవి. వనసమారాధన అంటే ఏమండి, మా ఇంట్లో కందిపప్పు ఉన్నాయి తీసుకెళ్ళండి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి తీసుకెళ్ళండి, మా ఇంట్లో గుండెగా ఉన్నాయి తీసుకెళ్ళండి, మా ఇంట్లో పాలున్నాయి తీసుకెళ్ళండి, ఊరు మొత్తము కలిసి అన్ని వర్ణాల వారు తోటలోకి వెళ్ళి శుభ్రంగా బ్రాహ్మణులు వండేవాళ్ళు. అక్కడ దేవతార్చన, విష్ణు అర్చనము, శివార్చనము, ఉసిరి చెట్టు, తులసి మొక్క పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు, సాలగ్రామాన్ని పెట్టి అర్చనం చేసేవాళ్ళు. అంతా అయిన తర్వాత ఈ చెట్టు కింద బ్రాహ్మణులు, ఆ చెట్టు కింద క్షత్రియులు, ఆ చెట్టు కింద వైశ్యులు అందరూ కలిసి ఒక వనంలోనే భోజనం చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. బ్రాహ్మణుడి పక్కన నన్ను కూర్చొని ఇచ్చారా లేదా అని నువ్వనుకుంటే, నీవే నీ తర్వాత వాడేమనుకుంటాడు, నీ తర్వాత వాడు వచ్చి నీ పక్కన కూర్చోవాలనుకుంటాడు అనుకోడా. ఇక్కడ తర్వాత ముందు అని అనుకోకుండగా మనకున్నటువంటి ఏ ఆచారములైతే ఉన్నాయో వాటికి భంగం కలిగించకుండగా వనసమారాధన చేయడం. వనసమారాధనలో ముఖ్యమైనటువంటిది, వాడేం తింటాడు వీడేం తింటాడు, సహజంగా విచారణ ఉంటుంది కదండి, ఈ విచారణ నశిస్తుంది. అందరూ పప్పేసుకున్నారు, అందరూ కూరలు వేసుకున్నారు, అందరూ సాంబారు పోసుకున్నారు, అందరూ గడ్డ పెరిగేసుకున్నారు, ఈ వర్ణం ఆ వర్ణం అని తేడా లేదు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆహార వ్యత్యయం ఉంటుంది కానీ కార్తీక మాసంలో చేసే వనసమారాధనలో ఏ భేదము ఉండదు. భేదరాహిత్య కల్పనమే వనసమారాధనలోని ముఖ్యమైనటువంటి అంశం. దీని మీద ఇంకొంచెం వివరణ రేపు చెబుతా. తర్వాత ఇవన్నీ ఎంత చేస్తే అంత పుణ్యం. భగవద్గీత మొత్తం చేస్తాం అంత పుణ్యం, కొంచెం చేస్తాం అంతకంటే కొంచెం తక్కువ రావచ్చు, కానీ పుణ్యం రాకుండా ఏమి ఉండదు. పుణ్య సంపాదనకు పాప నిర్మూలనమునకు అనుకూలములైనటువంటి అనేకానేకములైన సాధనములు మనకు వివరించి చెప్పడం జరిగింది. ఇక ఏ ఏ రోజుల్లో చేస్తే పుణ్యం, అన్ని రోజులు అంటే కష్టమవుతుందని దాన్ని కొంచెం మళ్ళీ ఏరి చూపించారు. సోమవారాలు 4, ఈ సంవత్సరం అయితే 5, ఒక్కో సందర్భం ప్రారంభమైన దాన్ని బట్టి 28 రోజులేగా వారాలు. అవి మొదటి వారం సోమవారం అయిందనుకోండి, రెండో వారం సోమవారం అయిందనుకోండి, 5వ సోమవారం కూడా వస్తుంది. సోమవారములన్నీ లేదు, సోమవారంలో ఒక సోమవారమైన సోమవార వ్రతం చరేత్తని మనకు 2వ అధ్యాయంలో చెప్పారు. సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంకాలమునందు శివులకు అర్చనం చేసి, అర్చనం చేసినందువలన ఏర్పడినటువంటి పుణ్యంతో మహాపాపం చేసినటువంటి ఆమె 14 కుక్క జన్మలెత్తి 15వ కుక్క జన్మ ఎత్తిన తర్వాత ఈ ధార వస్తే ఒక వారం ఫలంతో ఆమె కుక్క జన్మ పోయింది, దివ్యలోకానికి వెళ్ళిందని కథ. అందువలన సోమవారం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కాక జూత ప్రతిపత్తు అంటారు, ప్రారంభము రోజు యమవిదయ, 2వది భగిని హస్త భోజనం, ఇది కూడా పర్వదినం పుణ్యాన్ని ఆచరించడానికి. ప్రబోధన ఏకాదశి, ప్రబోధనం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ మర్నాడు వచ్చేటువంటి క్షీరాబ్ధి ద్వాదశి, ఆ మర్నాడు వచ్చేటువంటిది పూర్ణిమాతిథి. పూర్ణిమ రోజున శివాలయములందు జ్వాలాతోరణమని చేస్తారు. ఏమిటి జ్వాలాతోరణలో ఉన్న వైశిష్ట్యం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. జ్వాలాతోరణం అంటే మంటల మధ్య దేవుడు నడిచి వెళ్తాడు. మంటల మధ్య నడిచి వెళ్ళటం ఏమిటండి, నాన్ సెన్స్ అనుకునేవాళ్ళు ఉండొచ్చు, దీనికి ఒక ఐతిహ్యం ఉంది. మనం మామూలుగా పెండిండు చేసేటప్పుడు మంగళసూత్రం ఏం చేస్తారంటే ముత్తైదువుల దగ్గరికి తీసుకెళ్ళి తాకిస్తారు. వాళ్ళు తమ మంగళసూత్రంతో ఇట్లా తాకించి ఇస్తారు, ఇది సంప్రదాయం. ఇప్పుడే ఉంది ఊరికే చేత్తో అట్లా అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అది వేరే. ఎందుకనంటే ఒక పంక్తిలో ఓ అనసూయ లేదు ఒక అరుంధతి వంటి మహాపతివ్రతలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మాంగల్యమును స్పృశించగానే ఈ మాంగల్యమునకు సౌభాగ్య శక్తి బహుగుణీకృతమవుతుంది. అందుకని సరే ఈ మంగళసూత్రము విలువ తెలియడం కోసం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాసంలో కూర్చునున్నారు, సముద్ర మథనం జరిగింది, మొట్టమొదట హాలాహలం పుట్టింది. పుడితే ఆ హాలాహలాన్ని తీసుకుని శంకరుల దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా ఇట్లా వచ్చారేమిటి ఇంతమంది కలిసి వచ్చారన్నాడు. ఏం చేయమంటావు, అమృతం కోసం సముద్రాన్ని మథనం చేస్తున్నాం, అందులో ఏ ఏ వస్తువులు వచ్చినా తలా ఓటి పంచుకుందామని భాగాలు వేసుకున్నాం. మొట్టమొదటి వస్తువు ఒకటి పుట్టింది, ఆ పుట్టిన వాటిలో ఉన్నవాళ్ళలో పెద్దవాడి కాబట్టి నీకు ఇచ్చి పోదామని వచ్చామన్నారట. అనేటప్పటికి ఈయనకి బోడాశంకరుడు అనే పేరు కదా, ఏం పుట్టింది అని అడిగాడు, మామూలుగా క్యాజువల్గా అడిగాడు. హాలాహలం పుట్టింది అన్నారు. పక్కన ఇవిడు కూర్చునింది, ఏమిటి విషం తాగమంటున్నా తాగమంటావా అన్నాడు. తాగేవాళ్ళు ఉన్నారు కానీ తాగమంటావా అని పెళ్ళని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒకవేళ విషం పెట్టే భార్యలు ఉండొచ్చు, కానీ విషం తాగండి అని నోటితో చెప్పే భార్యలు ఉండరు. కానీ పరమేశ్వరి అన్నది తాగేయండి మరేం పర్వాలేదన్నది. పోతన గారు అద్భుతంగా ఒక మాట చెబుతారు, మింగెడిది గరళమనియును మింగెడువాడు విభుండనియు మింగుమనియే ఆ సర్వమంగళ మంగళసూత్రం మునె తమది నమ్మినదు. లోకల్లో చాలామంది చాలామందికి తాడిబొట్టు కడతారు, మా ఆయన కట్టిన తాడిబొట్టు అట్లాంటిది కాదు, గట్టిది అని తాగేయండి మరేం పర్వాలేదన్నదిట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతి. ఇది కదా శ్లోకం. కనుక ఎందుకు చెప్పారంటే మంగళసూత్రము యొక్క విలువ ఇలాంటిది. ఈ మంగళసూత్రము అనుమానాస్పద స్థితిలో పడేట్టు అయిపోయింది. ఆయన విషం తాగాడు, తాగగానే కొంచెం మాగన్నుగా స్పృహ తప్పేట్టుంది.
స్పృహ అలా తప్పి పడిపోబోయే పరిస్థితి వచ్చేసింది. చప్పున అమ్మవారి కంఠం దగ్గర ఇట్లా పట్టుకొని ఒత్తిందిట. ఒత్తితే ఈ విషయం లోపలికి పోదు బయటికి రాదు, నిలిచిపోయింది. అందుకని అక్కడంతా నల్లగా కవిలిపోయింది, గరళకంఠుడని పేరు. దీనికి మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను. మనకి పుత్తూరు నారాయణవనం నాగలాపురం దాటిన తర్వాత సురటపల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ సురటపల్లి ఊరిలో మీరు ఎక్కడైనా శివాలయాల్లో అన్ని చోట్ల లింగస్వరూపాలే కానీ మూర్తి రూపాలు ఉండవు, ఆకారం ఉండదు. పటాల్లో వాటిల్లో ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ప్రత్యేకమైన దేవాలయంలో అమ్మవారిట్లా ఒళ్ళో భర్త తలబెట్టుకొని కంఠం ఇలా ఒత్తుతూ ఉన్నటువంటి సన్నివేశంతో మూర్తి ఉంది. బ్రహ్మాండమైన మూర్తి, చాలా దివ్యమైనటువంటి క్షేత్రం అది. ఎప్పుడైనా ప్రాంతానికి యాత్రకు వెళ్ళినప్పుడు అది తప్పనిసరిగా చూడవలసినటువంటి దివ్యక్షేత్రం. ఎందుకు చెప్పారంటే ఆ పట్టుకొని ఆమె ఒక మాట అనుకున్నదట, నా భర్తకు ఏమీ ప్రమాదం జరగకుండా ఉండాలి, నేను జ్వాలాతోరణ ప్రవేశం చేస్తాను అన్నది. ఆ ప్రతిజ్ఞ కోసం కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ నాటికి మహాకార్తికి అని పేరు. మహాకార్తిక రోజున ఈ జ్వాలాతోరణ ప్రవేశం అనేటువంటి చేస్తారు. సరే, అమ్మవారి నిప్పుల్లో దొగుతున్నది, ఈ నూరుకుంటాడు అయ్యర వెంట పడ్డాడు. కనుక అయ్యవారిని అమ్మవారిని ఆ ఇద్దరికీ ముందు చండీశ్వరుణ్ణి ఈ ముగ్గురిని జ్వాలాతోరణ ప్రవేశం చేసి తీసుకొచ్చారు. ఇది సంప్రదాయం, చాలా శివాలయాలలో ఇది జరుగుతుంది, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. జ్వాలాతోరణం జరిపేటువంటి రోజు, ఆ రోజున కుమారస్వామిని ఆరాధన చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. ఇట్లా అనేకములైనటువంటి అవకాశాలు మనకి ఈ కార్తీక మాసంలో వస్తాయి. ఈ వచ్చిన దారిని మన వాళ్ళు చెప్పారు కదా, పెద్దవాళ్ళు ముద్దొచ్చినప్పుడు చంకెక్కమన్నారు. నేను రోజు బయలుదేరి వస్తుంటాను, నేను ఇంట్లో ఉన్నప్పుడు మా మనవడు నా తాత 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 అని తిరుగుతుంటాడు, ఎత్తుకుంటుంటాం. నేను బయలుదేరేటప్పుడు వచ్చాడనుకోండి, వాడు కొంచెం చికాకు కలుగుతుందా కలగదా, కనుక ముద్దొచ్చినప్పుడు చంక ఎత్తుకోమన్నారు, ఎక్కమన్నారు. అలాగనే మనకు వచ్చిన అవకాశం కార్తీక మాసం. మిగిలిన 360 రోజుల్లో ఈ 30 మైనస్ చేస్తే మిగిలిన రోజులు ఏమీ ఫలం లేదని అర్థం కాదు. పుణ్యం చేయడానికి ఏ రోజైనా మంచిదే. భగవద్గీత పారాయణం ఆశ్వయుజ మాసంలో చేస్తే పుణ్యం రాదా, మార్గశిర మాసంలో చేస్తే పుణ్యం రాదా? వస్తుంది. కానీ ఇది విశిష్టమైన కాలంగా చెప్పబడింది కనుక కార్తీక మాసం చాలా మంచిది. ఇక్కడ వస్త్రదానం అనేటువంటిది కూడా ఒక దానం చెప్పారు. శీత వాతోష్ణ సంత్రాణం లజ్జాయ్యా రక్షణం పరం దేహ అలంకరణం వస్త్రం అతశాంతిం ప్రయచ్చమే. వస్త్రదానం ఎందుకు అంటే శీత చలిబాధను తీస్తుంది, వాత గాలిబాధను, అరే తలకొట్టు చుట్టుకోరా గాలి వస్తుంది అని మన పెద్దవాడు చెప్పిన మాట. ఉష్ణ వేడి బాధ, వేడిగా ఉంటే నిద్ర కూడా గప్పుకోపోతుంది. శీత వాసో వాత ఉష్ణ సంత్రాణం లజ్జాయా రక్షణం పర మలకి గుట్ట చుట్టుకోపోరా ఏమిటా పోవడం అంట. కనుక మానాన్ని కాపాడేటువంటిది వస్త్రం. అటువంటి వస్త్రదానం కనుక చేసినట్లయితే చాలా గొప్ప ఫలం ఉంటుంది. ఇలా అనేకమైన దానాలు చెప్పారు. రేపటి రోజున అర్చనా విధానములకు సంబంధించి మిగిలినటువంటి పరిశేష న్యాయంగా చెప్పినటువంటి దానములకు సంబంధించిన అంశాలను గురించి రేపు చెప్పుకుందాం. నిజంగా ఈ కార్యక్రమం నిజంగా సార్థకమయ్యే కార్యక్రమం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కార్తీక మాసం పురాణం చెప్పుకుంటూనే ఉన్నాం, చాలా దేవాలయాల్లో జరుగుతున్నది. ఇది జగద్గురు స్థానం, మనకు గొప్ప జగద్గురువుల అనుగ్రహం చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ చెప్పుకునేటప్పుడు మొదటి రోజు ఉదయమో సాయంత్రమో చెబుతాం. ముందు స్నానం చేయాలిగా, స్నానం ఎట్లా చేయాలి, వాడికి ఎట్లా తెలుస్తుంది? ఇంతకుముందు తెలుసుకొని ఉంటే తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ మొదటి రోజు అయిపోతున్నది కదా, అయిపోయిన తర్వాత చెప్పుకొని ఉపయోగం ఏముంది? ముందు విషయం తెలుసుకోవాలి. కార్తీక మాసమునకు సంబంధించిన ఆచరించవలసిన ముఖ్యములైన విధులు నిషేధములు ఈ రెండూ తెలియడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 రోజుల సభ నిజంగా సార్థకమవుతుందని నేను భావిస్తున్నాను. మంచి ప్రేరణ మంచి ఆచరణ రెండు కలిగినటువంటి దివ్యమైన గురుస్థానం ఇది. ఈ స్థానం నుండి ఈ విషయాలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు కూడా అదృష్టమని భావిస్తున్నాను. కనుక మీరందరూ, నిన్న చెప్పాను మాట ఎవరు విన్నట్టు లేదు, ఎందుకనంటే మీరు వచ్చేవాళ్ళు ఇద్దరిని వెంట పెట్టుకోరండి, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పాను కదా, ఖాళీగా చేతులు ఒప్పుకుంటూ వస్తే ఏం లాభం అండి? రెండు చేతులతో ఇద్దరు మనుషులు పట్టుకోరండి, ఈ కుర్చీలు ఖాళీగా ఉండకుండా ఉంటాయి. అది రేపటికైనా
మీరు తప్పనిసరిగా ఈ సూచనలను పాటిస్తారు అని సవినయంగా మీకు మనవి చేస్తూ, మరి ఈరోజుకు సెలవు. రేపు మళ్ళీ సాయంత్రం 6:30 గంటలకు మన సభ ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో ఏం చేయాలనే విషయాల మీద రేపు చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంకా కార్తీక మాస పురాణం ఎందుకండి, అయిపోయింది కదా, 3 రోజులు అన్నీ చెప్పేశారు కదంటే, అన్నీ చెప్పలే, కొన్ని దాచిపెట్టుకున్నాను జేబులో. ఈ జేబులో ఉన్నవి మీకు కావాలంటే కార్తీక మాసం 4 రోజులు రావాల్సిందే, వినాల్సిందే. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద.